Ya, güey. Está como gordito. Un gordisco. Ya, güey. Jahure mana Sri Nanda Pujana Sakhi Jana Atma Nivedana Govinda Dasa Vilashare Pujana Sakhi Jana Atma Nivedana Govinda Dasa Vilashare Bhajahure Mana Sri Nandana Nandana Abhaya Charana Ravindare Jaude mana Sri Nandana Nandana Abhaya Charana Ravindare Jaude mana Sri Nandana Nandana Abhaya Charana Ravindare ఈ వైష్ణవ గీతం శ్రీల గోవిందాస్ కవిరాజులు వారు రచించారు. దీని అర్థం ఏమిటంటే, ఇక్కడ గోవిందాస్ కవిరాజుల వారు మనస్సుని ఒక వ్యక్తిగా పరిగణించి మనసుకు చెప్తున్నారు. ఏమిటి, ఏమని చెప్తున్నారంటే, ఓ మనస, అభయం ఇచ్చాడు ఆ నందకుమారుని పాదపద్మములను పూజింపు. దుర్లభమైన మానవ జన్మ లభించినది కాబట్టి సాధు సాంగత్యంలో ఈ భవసాగరాన్ని దాటుము. ఎందువలన ఈ భవసాగరం అనేది పూర్తిగా దుఃఖాలతో కూడుకొని ఉన్నది. శీతోష్ణం, గాలి, వాన, రాత్రి, పగలు, ఇటువంటి అనేక మనకి నిద్ర కూడా లేకుండా, ఎటువంటి ప్రశాంతత లేకుండా నీచులను సేవిస్తూ, ఇంకా మనం ఏమనుకుంటున్నాం, మనకున్న ధనం, యవ్వనం, మనకున్న సంపద, మనకి ఏదైతే మన అధీనంలోనో ఇవన్నీ మనల్ని కాపాడుతాయి, మనకి అవి ఆనందాన్ని ఇస్తాయి అనుకుంటూ ఉన్నాం. కానీ అవన్నీ ఆనందాన్ని ఇవ్వవు. కేవలం కృష్ణుణ్ణి ఈ నవవిధ భక్తి ద్వారా, అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, పాదసేవనం, పూజనం, సఖ్యం, ఆత్మనివేదనం, వీటి ద్వారానే మనకి నిజమైన ఆనందం అనేది లభిస్తుందని గోవిందాస్ కవిరాజుల వారు చెప్తున్నారు. ఇక్కడ మరి ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం, మనం ఉన్నది అంటే ఈ భౌతిక సంసారం అనేది దుఃఖాలయం మరియు అశాశ్వతం. దీనికి మరి భౌతిక సంసారాన్ని దాటడానికి కేవలం హరినామ సంకీర్తన, కృష్ణుని సేవించడమే మార్గం అనేది ఈరోజు మనం చర్చించబోతున్నాం. ఈ పాటకి అనుగుణంగానే, ఈ వైష్ణవ గీతానికి అనుగుణంగా మరి చాలామంది అనుకుంటారు ఏమని, భౌతిక సంసారం అంటే ఇక్కడ చాలా ఆనందంగా ఉండడానికి మంచి ప్రదేశం, మనిషి జన్మ వచ్చింది, మనం అన్నిటిపై అజమాయిషి సంపాదించాం, మనం గొప్పవాళ్ళం, మనం వీటన్నిటిని ఉపయోగించుకోవడం ద్వారా మనం ఆనందంగా ఉండాలి అనేది జనంలో ఆలోచన. ఎప్పుడు నిరంతరం వాళ్ళ ఆలోచన ఇదే. ఇందులో ఏమైనా సందేహం ఉందా? సందేహం లేదు. సరే, కానీ మరి నిజంగా వాళ్ళు అనుకుంటున్నారు, కానీ నిజంగా ఆనందంగా ఉండగలుగుతున్నారా పూర్తిగా? ఒక వాళ్ళు వాళ్ళకి ఉండే ఆనందం ఎటువంటిదంటే క్షణికమైంది, కేవలం ఒక క్షణం. అది కూడా దేనివల్ల? ముఖ్యంగా మైథున సుఖం. మైథున సుఖమే లేకపోతే ఈ భౌతిక సంసారం అనేది ఉండదు కదా. లేదా మంచి అంటే మాంసం తినడము, లేదా తీయని పదార్థాలు తినడము అంటే ఆహారం, మైథునం, నిద్ర, ఇవన్నీ కూడాను తమో గుణం, రజోగుణం, సత్వగుణంలో అనుభవించేవి సుఖాలు. కానీ ఇవన్నీ నిజమైన ఆత్మ, నిజమైన ఆనందాలు కావు. ఇవన్నీ కూడా క్షణికమైనవే. క్షణికమైనవేనా ఏవైనా? మైథునం కూడా క్షణం, లేదా ఆహారం తినడం కూడా క్షణాల్లోనే, నిద్రించడం అసలు మర్చిపోతాం. అసలు నిద్రిస్తున్నప్పుడు మీకు ఆనందం ఉందని కూడా అసలు మీకు ఏం తెలియదు. అసలు మీరు 6-7 గంటలు నిద్రపోతారు, 6-7 గంటలు చాలా ఆనందంగా ఉందాం అనుకుంటారా? కేవలం దుఃఖం అనేది అనుభవించాం ఆ సమయంలో. దుఃఖం మనకు కనపడదు కాబట్టి మనం ఆనందంగా ఉన్నాం అనుకుంటాం. నిజమైన ఆనందం అనేది లేదాడ. దుఃఖం నుంచి దూరంగా ఉంటున్నాం కొంతసేపు, మర్చిపోయి దుఃఖాన్ని మర్చిపోయాం. కానీ ఆనందం అనేది వేరు, ఆనందంగా లేము అక్కడ. ఇంకపోతే ప్రతి జీవుడు కూడా చిన్నప్పటి నుండి ప్రతి ఒక్కళ్ళని మన సంఘంలో చూడొచ్చు. ఏంటది ఎలాగంటే, అందరూ కూడా ఆశించేది ఆనందాన్ని చిన్నప్పటి నుండి. అది వాళ్ళు ఎలా అను ఏమనుకుంటారంటే, మనం ఇప్పుడు అంటే తల్లిదండ్రులు, సాధారణంగా ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళు ఆనందంగా ఉండాలనుకుంటారు, పిల్లలు కూడా ఆనందంగా ఉండామని కోరుకుంటారు. దానికోసం ఏం చేస్తారు, మొట్టమొదట వాళ్ళు వివాహం చేసుకుంటారు. ఎవరో ఒక యవ్వనం వచ్చిన తర్వాత దాని ద్వారా మనం మైథునంలో పాల్గొనడం ద్వారా మనకు ఆనందం వస్తుందని అనుకుంటారు, పాల్గొంటారు, క్షణికమైన ఆనందం వస్తుంది. తర్వాత వాళ్ళకి పిల్లలు, సంతానం అనేది కలుగుతుంది. ఆ సంతానానికి ఏం చేస్తారు, వీళ్ళని మనం ఇప్పుడు పెద్ద చేస్తే మనం ఆనందంగా ఉండగలం అనుకుంటారు. వాళ్ళని పెద్ద చేసే క్రమంలో ఏం చేస్తారు, మొట్టమొదట 5 ఏళ్ళు 3 ఏళ్ళు, ఈ రోజుల్లో అయితే 3 ఏళ్ళ వయసు రాగానే వాళ్ళకి స్కూల్ పాఠశాలకు పంపిస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు మాట్లాడడం కూడా సరిగ్గా రాదు, అర్థం కాదు చెప్పింది, కానీ ప్లే స్కూల్, ఈ స్కూల్, ఆ స్కూల్, దానికి ఎంత ఖర్చు పెడతారు, కొన్ని లక్షల్లో కూడా, కొంతమంది 1000 నుండి లక్షల వరకు, ఏది 3 ఏళ్ళ 4 ఏళ్ళ వయసులో నెలకి వచ్చేసి 1000 రూపాయలు కనీసం ఉంది ఈ రోజుల్లో. 3 ఏళ్ల వయసులోంచి వాళ్ళని ఒక కిండర్ గార్డెన్ ఇదంతా ఇవ్వాలంటే, ఎందుకంటే వాళ్ళని చూసుకోవడం ఇంకా ఎక్కువ ఖర్చు సాధారణమైన 1వ తరగతి 2వ తరగతి వాళ్ళకంటే. కొన్ని 1000ల నుండి లక్షల్లో కొంతమందికి ఏసీ గదులు చిన్నపిల్లలకు కూడా. కాబట్టి ఈ విధంగా మరి వాళ్ళకి ధనం సంపాదించడానికి వీళ్ళు తల్లిదండ్రులు ఎంతో కష్టపడాలి. నెలకు 1000 రూపాయలు కేవలం పిల్లోడికి, మరి అది కాక ఎంతో మన అందరూ వివాహం ఎందుకు చేసుకుంటారు, ఆనందంగా ఉందామని. వివాహం చేసుకున్న చాలా కొద్ది కాలం మాత్రమే వాళ్ళు అనుకున్న ఏదో ఊహల్లో ఉండగలరు, ఊహాలోకంలో. అలా అది కూడా క్షణికమైన ఆనందమే, చాలా కొద్ది క్షణాలు మాత్రమే వాళ్ళు అనుకున్న విధంగా ఆనందంగా ఉండగలరు. ఎందువల్లంటే వివాహమైనంత మాత్రాన మనకి పంటి నొప్పి రాకుండా మానదు, జ్వరం రాకుండా ఉండదు కదా. వివాహం అయితే జబ్బు రాకుండా ఉంటుంది, జబ్బు చేయకుండా ఉంటుంది ఎవరికైనా, యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటుందా, వీటన్నిటిని తప్పించుకోగలరా, దుఃఖమే కదా అవన్నీ కూడాను కదా. అందరికీ జరుగుతాయని కాదు, కానీ అవన్నీ అవకాశం ఉంది ప్రతి ఒక్కళ్ళకి. నువ్వు నిజంగా ఆనందంగా ఎప్పుడూ ఉండే అవకాశం లేదు, అవునా? సరే, పోనీ ఆ క్షణిక ఆనందాన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాలు పొందుతారు, అది కూడా కొన్ని క్షణాలు. ఆ 2 సంవత్సరాలు ఎప్పుడైతే సంతానం కలగగానే వాళ్ళ కోసం ఇంకా పనిచేయడం మొదలు పెట్టాలి. మరి ఎంతో ఖర్చు, చిన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు చాలా ఎక్కువ ఖర్చు ఉంటుంది. వాళ్ళకి బట్టలు ఏంటి, వాళ్ళకి మెడిసిన్ అంటే ఔషధాలు, డాక్టర్ దగ్గరికి చూపించడం, అనేక విధాలుగా వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలి. పోనీ ఖర్చు పెట్టారు, బాగానే ఉన్నాడు, నా 3 ఏళ్ళు రాగానే స్కూల్లో వేశారు, అక్కడి నుంచి వాడికి 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ వరకు ఏమీ తెలియదు, వెళ్తాడు వస్తాడు, తల్లిదండ్రులు వీళ్ళు తీసుకొచ్చుకుంటుంటారు ఏదో ఎందుకు, వీళ్ళు ఉద్యోగం చేయడం కోసం. నిజానికి చిన్నపిల్లల్ని 5 ఏళ్ళ వరకు తల్లి పెంచాలి దగ్గరుండి, పాలు ఇస్తూ ఇలాగ. పాలు ఇవ్వడానికి కూడా కొంతమంది చాలా మొహమాట పడతారు, ఎందుకంటే పాలిస్తే తన అందం తగ్గిద్ది అని అనుకుంటారు కొంతమంది లేడీస్, అంటే ముఖ్యంగా సిటీల్లో ఉంటారు ఇలాంటి వాళ్ళు. అందుకని కేవలం ఏదో ఒక డబ్బా పాలు పడుతూ ఉంటారు చిన్నపిల్లలకి, అది చాలా అనారోగ్యం. అసలు తల్లిపాలే శ్రేష్టం చిన్నపిల్లలకి, కాబట్టి అలా చేస్తారు. ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు, లేదా ఒకళ్ళు పురుషుడు ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు, ఇంట్లో పిల్లాడు ఉంటాడు. పోనీ 5 ఏళ్ళకే ఇస్తారు వాడిని స్కూల్లో, అప్పుడు వాడు అక్కడి నుండి వీళ్ళు ఇవన్నీ వాడికి నిజానికి ఇష్టం ఉండదు, కానీ వాడు వెళ్ళాలి. ఎవరికైనా ఇష్టమే వెంటనే స్కూల్కి వెళ్ళాలని, లేదు ఆడుకోవాలని అనుకుంటారు అందరూ. మనకి ఇష్టం లేకపోయినా మనం వెళ్ళాలి స్కూల్కి, ఎందువలన వాళ్ళు అనుకుంటారు ఇది విద్య వలన మనకి మంచిది, తర్వాత కాలంలో ఇప్పుడు వాడికి ఇష్టం ఉండకపోయినా పంపిస్తారు. వీడు వెళ్తాడు మెల్లగా 1, 2, 3, 4, 5 తరగతుల వరకు వస్తాడు, తర్వాత అనేకమైన సైన్స్ ఇవన్నీ కూడా చదువుతుంది. వాడికి అసలు ఏం మనసుకి ఎక్కదు, ఎందువలన ఒక్కొక్క వ్యక్తి ప్రవర్తన, ఒక్కొక్క పిల్లాడి ప్రవర్తన ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకడికి పెయింటింగ్ వేయడం అంటే ఇష్టం, ఒకడికి కొంతమందికి వ్యాపారం చేయడం అంటే ఇంట్రెస్ట్, కొంతమందికి తాత్వికంగా ఎక్కువ పుస్తకాలు చదవాలని ఇంట్రెస్ట్ ఉత్సాహం, కొంతమంది కుండలు తయారు చేయడం లేదా మట్టి బొమ్మలు తయారు చేయడం ఇంట్రెస్ట్. అందరికీ ఒకటే ఉత్సాహం, ఒకటే చదవాలని, ఒకటే తెలుసుకోవాలని ఉండదు. సహజంగా వాళ్ళ యొక్క పూర్వజన్మ వాసనను బట్టి లేదా వాళ్ళ యొక్క శరీరాన్ని బట్టి, వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి. కానీ మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్కళ్ళు ఒకటే చదవాలి. ప్రతి ఒక్కళ్ళు 10వ తరగతి వరకు నీకు ఎటువంటి ఉత్సాహం ఉన్నా లేకపోయినా నువ్వు అదే చదవాల్సిందే. ఆ సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఇవి చదవాల్సిందే నువ్వు. లెక్కలు నీకు ఉత్సాహం ఉన్నా లేకపోయినా, మరి ఇది బలవంతంగా చేస్తున్నట్టే. నిజానికి అది ఆనందం వాడికి లేదు, వాడికి ఏమాత్రం సంతోషం లేదు, ప్రశాంతత లేదు. వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా కేవలం పాస్ అవ్వడం కోసం చదవలడు. సరే, వాడిని బాగా రుద్దుతారు 10వ తరగతి వరకు. 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో వాడికేమో ఏదో లాయర్ అవ్వాలనో లేదా ఇంకేదో అవ్వాలనో లేదా అసలు ఈ చదివే వదిలేసి ఏదో వ్యాపారం చేసుకోవాలనో లేదా పెయింటింగ్ వేసుకోవాలనో లేదా పాటలు పాడాలనో వాడికి ఉత్సాహం. కానీ తల్లిదండ్రులకి వీడు ఇంజనీర్ కావాలని ఉంటుంది. ఎక్కడున్నా వాడికి ఏమో ఇంట్రెస్ట్ ఉండదు, వాడికి ఏదో చేయాలని అనుకుంటాడు. ఆ పిల్లాడికి డాక్టర్ అవ్వాలంటే వీళ్ళు ఇంజనీర్ చేయాలని, తల్లిదండ్రులు డాక్టర్ కాబట్టి వీడు ఇంజనీర్ అవ్వాలన్నా వాడు కూడా డాక్టర్ అవ్వాలి, వాడిని కూడా డాక్టర్ చేయాలని, లేదా వీడికి లాయర్ అవ్వాలని ఉంటే ఇంకే వీడిని ఇంకేదో చేయాలని, మిలిటరీలో జాయిన్ చేయాలని కొంతమంది, ఎందుకు తల్లిదండ్రులు మిలిటరీలో కాబట్టి. కాబట్టి ఈ విధంగా బలవంతంగా అతని పైన, ఆ పిల్లాడి పైన రుద్దుతారనమాట. కొన్ని వాళ్ళకు ఉన్న కోరికలు తీర్చుకోవడానికి అతను పనిచేయాల్సి ఉంటుంది. ఆ విధంగా చదువుతాడు, కష్టపడతాడు. ఇదంతా చూడండి, ఇదంతా సుఖమే, ఎవరికైనా దుఃఖమే. ఇదంతా ఇష్టం లేకుండా ఏదైనా పని చేయడం ఎంత కష్టం, అది మంచి ఏసీ గదిలో ఉండడం అయినా కానీ, ఏసీ గదిలోనే చదువు డాక్టర్ అవ్వడానికి అనుకోండి, కానీ వాడికి ఇష్టం లేనిది అనుకోండి, ఏసీ గది కాదు కదా, మంచి పంచపక్ష పరమాణాలు అన్నీ ఇచ్చి ప్రతిరోజు అన్నీ ఇస్తున్నా వాడికి ఇష్టం లేనప్పుడు చేయలేడు, మనశ్శాంతి అనేది ఉండదు అసలు. కాబట్టి ఆ విధంగా వాడికి దుఃఖమే పిల్లాడికి. సరే, చదివాడు, ఇంటర్మీడియట్ అయిపోయింది, తర్వాత అతను అనుకున్న సీట్ వచ్చింది, ఏది ఇంజనీరింగో డాక్టరో ఏదో వస్తే ఓకే, రాలేదు అప్పుడు మళ్ళీ దుఃఖం. వాడిని తిడుతుంటారు అందరూ, తక్కువగా చూస్తుంటారు సంఘంలో, ఓ ఇతనికి సీటే రాలేదు, ఇంజనీరింగ్ చదివి అంటే ఎంపీసీ చేశాడు లేదా బైపీసీ చే ఏదో వేరే గ్రూప్ ఏదైనా చదివినా, ఆ అందులో అతను ఉద్యోగాన్ని సంపాదించలేకపోయినా లేదా సీటు సంపాదించలేకపోయినా అందరూ కూడా అతను అనేక విధాలుగా చెప్పుకుంటూ అతను ఎందుకు పనికిరాని వాడిగా చూస్తుంటారు జనం. అంటే చూడండి, సంఘం ఎలా తయారైంది అంటే, అసలు ఒక వ్యక్తికి ఎందులో ఉత్సాహం ఉంది, ఏది చేయగలడు ఏంటి అనేది అనవసరం. ఏదైతే సంఘం అనుకుంటుందో అలా నువ్వు ఉంటేనే నువ్వు నిజంగా ఒక గొప్ప వ్యక్తి అన్నమాట, లేదంటే నువ్వు ఎందుకు పనికిరాని వాడు, అంతే కదా, అంతేనా కాదా? ఈ రోజుల్లో చూసినట్లయితే అందరూ ఏ ఇంజనీరో డాక్టరో లేదా ఏ ఎంబీఏ చదివో పెద్ద కంపెనీకో అయితేనే చదువుకున్న వాడికి విలువ, లేదా ఏ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలి, లేదంటే అతను ఎందుకు పనికిరాని వాడు. ఉదాహరణకి అతనికి బాగా పెయింటింగ్ వేయ అంటే మంచి రంగులు వేసే కళ ఉందనుకోండి, దాన్ని ఎవరు గుర్తించరు. అది ఇవన్నీ సైడ్గా చేసుకోవచ్చు ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం అని, నిజంగా అతను అందులో రాణించగలడు, దాంట్లో ఉత్సాహం అనేది ఉండదు, ఇవ్వరు, జనాలు ప్రోత్సహించరు దాన్ని. కానీ ఈ రోజుల్లో మరి కొంతమంది బాగా ఉన్నత స్థాయిలో ఉన్నారు కదా, అంటే వాళ్ళు మొదట్లో ప్రోత్సాహం లేదు వాళ్ళకి ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉన్న ఏది ఒక పెయింటర్ కానీ లేదా ఒక గాయకుడు కానీ వీళ్ళందరూ తర్వాత తర్వాత వాళ్ళ జీవితంలో ఎప్పుడైతే వాళ్ళు విజయం సాధిస్తారు అప్పుడు గుర్తిస్తారు, కానీ అప్పటి వరకు వాళ్ళకి ఎటువంటి ప్రోత్సాహం అనేది ఉండదు. కాబట్టి ఈ విధంగా వాళ్ళకి ఇష్టం లేనివన్నీ కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా దుఃఖమే. ఇంకా వీటన్నిటికీ మనం కారణం ఏంటంటే అనేక జన్మల నుంచి మనం చేసుకున్న పూర్వజన్మలో చేసుకున్న పాపం అవన్నీ కూడా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు చదవవలసి వస్తుంది, కొన్ని చేయవలసి వస్తుంది. సరే, ఇప్పుడు అతనికి కూడా ఉద్యోగం వచ్చింది ఏదో ఒక అతను చదువుకున్న ఫీల్డ్లో అనుకుందాం. అతనికి ఇప్పుడు ఒక 23 24 ఉద్యోగం రాగానే పెళ్లి చూపులు తిరిగి ఒక అమ్మాయిని వెతకడం, పెళ్లి చేస్తారు. ఇంకా పెళ్లి చేసిన తర్వాత మనం చూసింది ఇప్పటివరకు ఏంటి, ఒక జంట పిల్లలని పెంచుతూ ఉంది, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, పిల్లలు పుట్టారు. ఇంకా సేమ్ తర్వాత మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ పిల్లల్ని అదేవిధంగా వాడికి ఇష్టం లేదన్నా లేకపోయినా చదివించడం, వాళ్ళని ఉద్యోగం అని చెప్పడం, తర్వాత ఉద్యోగం అయినాక అంటే ఇందులో కూడా వాళ్ళు చదువుకుంటున్న సమయంలో కూడా 10వ తరగతి చదివితే చాలు ఇంక నీకు మొత్తం సంతోషమే, ఇంకేమీ దుఃఖం ఉండదు అంటారు. 10వ తరగతి అయిపోయినాక ఇంటర్మీడియట్ ఇది ఒక్కటే అయిపోతే చాలు ఇంక నీకు నెక్స్ట్ సీట్ వస్తే నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. సీట్ వచ్చింది, సీట్ వచ్చినాక వాడికి ఉద్యోగం రావాలి కదా, మళ్ళీ మళ్ళీ అది ఒక ఈ విధంగా ప్రతి అడుగడుగునా కష్టాలు, ఎక్కడ నిజంగా ఆనందం అనేది లేదు. కానీ ఇందులో ఆనందం ఏదో ఉందని అందుకే ప్రహ్లాదుడు చెప్తున్నాడు, పునః పునః చర్విత చర్మణానా, తినిందే తినడం అనమాట. తిరిగి ఏంటి, మన నానోళ్ళు పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, పిల్లల్ని చదివించారు, మనము పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కన్నాం, మళ్ళీ తర్వాత పిల్లలు, ఇదంతా ఎప్పుడు ఇదే సైకిల్. దీనివల్ల ఆనందం ఉందనుకుంటున్నారు కానీ ఎవడికి ఆనందం రావట్లేదు, అది ఎవడు గుర్తించట్లేదు. ఇది ఇక్కడ ముఖ్యం, నిజంగా వీటిలో ఆనందం అనేది లేదని ఎవరు గుర్తించడం లేదు. పోనీ ఇది చదువు కాదనుకుందాం, ఏదో ఒక వ్యవసాయమే చేస్తున్నాడు అనుకుందాం, వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయం చేశారు, వీడు వ్యవసాయం చేస్తాడు, వీడు పొలం పండిస్తాడు, వచ్చిన దాంతో పిల్లలు పెళ్లి చేస్తాడు లేదా వాడు తింటూ ఉంటాడు, ఇల్లు కట్టుకుంటాడు, వాళ్ళ తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ వ్యవసాయమే, లేదా ఏదో ఒక సైకిల్ రిపేర్ చేసేవాడు, వాళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళు, ఈ విధంగా వాటిల్లో ఏదో ఆనందం ఉందనుకుంటారు కానీ నిజమైన ఆనందం లేదు. ఎండలో సైకిల్ రిపేర్ చేయాలి, ఎండలో కూర్చోవాలి, వెళ్ళాలి, సైకిల్ తీసుకురావాలి, ట్యూబులు తీసుకురావాలి, కొనక్కు రావాలి వాటిని, లేదా వ్యవసాయం అంటే ఎండలో పనిచేస్తూ ఉండాలి రోజంతా, అది ఎవరికి ఇష్టం లేదు ఎండలో పనిచేయడం, కానీ చేయాలి తప్పదు, ఎందుకంటే మరి ఆహారం లేదు కదా. ఈ విధంగా మనం ఏ విధంగా చూసినా కానీ ప్రతి అడుగునా కూడా దుఃఖమే ఎదురవుతుంది, కానీ మరియు ఏదైతే క్షణికమే ఆనందం ఉన్నా అది క్షణికం కాబట్టి అసలు నిజానికి అది కూడా ఆనందం కాదు. అది ఏమిటంటే దుఃఖం నుండి ఉపశమనం. మనకి ఏదైతే ఆనందం అనుకుంటున్నామో అది ఎలాంటిదంటే, ఒక పూర్వం సైన్యం అంటే ఎవరికైనా ఒకటి శిక్షించాలంటే ఒక వ్యక్తిని వాడి వాడిని ఒక చక్రానికి కట్టేసి నీళ్ళలో తిప్పుతారనమాట, నీళ్ళలోకి. వాడి కిందకు వచ్చినప్పుడు మొహం అంతా నీళ్ళలో మునిగిపోద్ది చక్రం, అప్పుడు వాడికి గాలాడదు. చక్రం పైకి వెళ్ళగానే వాడికి గాలాడుతూ ఉంటుంది అనమాట, సగం నీళ్ళలో ఉంటుంది ఆ చక్రం, తిప్పుతూ ఉంటారు వాడు దాన్ని కట్టేసి. వాడు నీళ్ళలోకి వెళ్ళగానే గాలాడక గిజగిజ కొట్టుకుంటాడు, బయటకు వస్తాడు అనమాట పైకి. అర్థమవుతుందా, పైకి వచ్చినప్పుడు గాలిలోకి వచ్చినప్పుడు గాలి పీలుస్తుంటాడు, వాడు ఏమనుకుంటాడు, ఆహా ఇప్పుడు భలే ఆనందం ఉంది నాకు అనుకుంటాడు. మన ఆనందం కూడా అటువంటిదే, ఏదైతే ఈ మైదనం కానీ మంచి ఆహారం తినడం కానీ, ఈ దుఃఖం అనేది లేదు అక్కడ. అర్థమవుతుందా, అంతేగాని ఆనందం కాదు అది. మనం కూడా అదే విధంగా ఆనందం అనుకుంటున్నాం, ఏ విధంగా అయితే ఈ చక్రంలో ఉన్నాడు గాలిలోకి రాగానే కొంచెం గాలి పీల్చుకో శ్వాస పీల్చుకుంటాడు ఆనందం, అదేమైనా మళ్ళీ వాడిని ముంచేస్తారు, అప్పుడు వాడు తీవ్రమైన దుఃఖాన్ని అనుభవించాలి. అదేవిధంగా మన జీవితంలో చిన్నప్పటి నుంచి మరణించే వరకు కూడా ఏదైతే దుఃఖం నుండి ఉపశమనం ఉందో అదే మనం ఆనందం అనుకుంటున్నాం. నిజమైన ఆనందం లేదు. ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు దుఃఖాలయం అశాశ్వతం. ఈ వీటన్నిటి వలన మానసిక ఒత్తిడి, ముఖ్యంగా కలియుగంలో మానసిక ఒత్తిడి, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేనివి, అవసరం లేనివి, పనికిరానివి చదవడం, నిజానికి వాడు చేసే ఉద్యోగానికి వాడు చదువుకున్న దానికి ఏమి కొంతనుండదు, పోలికుండదు ఈ రోజుల్లో. కానీ వాడు చదవాలి ఎందుకు, మార్కుల కోసం, మార్కులు వస్తేనే ఉద్యోగం ఏంటి అసలు. పూర్వకాలంలో ఇలా ఉండేది కాదు, ఒకడికి వాడి యొక్క ప్రవృత్తిని బట్టి చతుర్వర్
కృష్ణుడు చెప్తున్నాడు చతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగస, వాడికి ఉన్న ఉత్సాహాన్ని బట్టి వాడికి ఎందులో ఉత్సాహం ఉంది, ఏమి చేయగలడు, వాడి యొక్క ప్రవృత్తి ఏంటి, వాడు ఒక ఆలోచన విధానం ఎలా ఉంది అని చూసి దాన్ని బట్టి వాడిని క్షత్రియుడు గానో వైశ్యుడు గానో శూద్రుడు గానో వాడికి ఉత్సాహం ఉన్న దాంట్లో వాడు పనిచేస్తూ నిజంగా ఆనందంగా ఉండగలిగే జీవనాన్ని శాస్త్రం అనేది ఇస్తుంది. ఇప్పుడు దీన్ని మనం విస్మరించి మనం కృత్రిమంగా ఆనందంగా ఉండడానికి ఫ్యాన్లు ఏసీలు మంచి కార్లు ఇవన్నీ ఉంటే ఆనందంగా ఉండగలం అనుకుంటున్నాం, మంచి టీవీ మంచి బిల్డింగ్ ఇవన్నీ ఉంటే ఆనందంగా ఉండగలం అనుకుంటున్నాం. కాబట్టి ఆనందంగా ఉండడానికి మరి మార్గం ఏంటి? కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? మన్మనాభో మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు అని చెప్తున్నాడు. ఇంకా ఒకే ఒక శ్లోకంలో చెప్పాలంటే సర్వధర్మాను పరిత్యజ మామేకం శరణం రజ. ఎప్పుడైతే కృష్ణుడికి శరణాగతి పొందుతామో అప్పుడే మోక్షం అనేది లభిస్తుంది, ఈ భౌతిక దుఃఖాల నుండి బయటపడి తిరిగి ఆనందంగా ఉండగలం. కృష్ణుడికి శరణాగతి పొందాలి, ఇది శాస్త్రాల యొక్క సారాంశం. అప్పుడే నిజంగా ఆనందంగా ఉండగలం. అంతేగాని మనం ఇప్పుడు ఆనందంగా ఉండగలం, ఇక్కడే ఆనందంగా ఉండగలం. చాలామంది ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఇక్కడ మీరు ఆనందంగా ఉండగలరు, మీ కోరికలను పూర్తిగా తీర్చుకోవడం ద్వారా ఆనందం వచ్చేస్తుంది, లేదా రకరకాలుగా అంటే ఆనందంగా జీవించడం ఎలాగా. కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, అసలు ఈ భౌతిక సంసారం ఇక్కడ ఆనందంగా ఎవరూ ఉండలేరు అని. ఇంకా మరి ఎలా ఆనందంగా జీవించగలం? ఒకవేళ ఆనందంగా జీవిస్తే ఒక్కడే జీవించగలడు. ఎవరు? ఎవరైతే కృష్ణుడి భక్తులు ఉంటారో వాళ్ళు నిరంతరం కృష్ణుని నామం చేస్తూ హరినామ సంకీర్తనం చేస్తూ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉండడం వలన వాళ్ళు ఆనందంగా ఉండగలరు. కానీ ఇంకే విధంగా వాళ్ళు ఆనందంగా ఉండడం అనేది సంభవం కాదు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఉన్నది చాలా దుఃఖంలో ఉన్నాము నిరంతరం అనేది మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనం కృష్ణ చైతన్యాన్ని చాలా దృఢమైన విశ్వాసంతో ఇంకా భక్తిలో ముందరికెళ్ళడానికి ప్రయత్నం అనేది ఎప్పుడు చేస్తాం, ఎప్పుడు ఆపం. లేకుండా మనం ఇప్పుడు ఆనందంగానే ఉన్నాం, మన కృష్ణ చైతన్యం ఏదో అప్పుడప్పుడు వెళ్తే సరిపోతుంది అనుకుంటే మన కృష్ణ చైతన్యంలో ముందరికెళ్ళడానికి ప్రయత్నం అనేది చేయం. ఎందువలనంటే ఇప్పుడు సంఘంలో లోపం ఏంటి? మొట్టమొదటి లోపం మనం ఈ శరీరం అని అనుకుంటున్నాం, ఇదే పెద్ద లోపం. మనం ఆత్మ అనే జ్ఞానం ఎవరికీ లేదు. ఇంకా వాళ్ళు సైంటిస్టులు గాను రాజకీయవేత్తలు గాను పెద్ద పెద్ద వ్యక్తులుగా చలామణి అవుతారు, కానీ వాళ్ళకంటే మూర్ఖులు ఎవరూ లేరు. ఎందువలన మూర్ఖులని? మనం ఏదో ఊరికే వాళ్ళ మూర్ఖులు అనడం కాదు, వాళ్ళంటే మనకేదో కోపం లేదు. కృష్ణుడు చెప్తున్నాడు ఏమని, నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమ. నాకు ఎవరైతే శరణాగతి పొందరో వాళ్ళందరూ కూడా మూర్ఖులు. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమ, దుష్కృతులు మూఢులు నరులు అధములు నాకు శరణాగతి పొందరు అని చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే శరణాగతి పొందలేరు వాళ్ళందరూ కూడా మూఢులే అధములే. వాళ్ళు పెద్ద సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ఎవరైనా కావచ్చు, పెద్ద సైంటిస్ట్ కావచ్చు, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ ఉండొచ్చు, లేదా ఇండియాలో పెద్ద క్రికెట్ స్టార్ అయి ఉండొచ్చు, కానీ వాడు మూర్ఖుడే. ఎప్పుడు? ఎప్పుడైతే కృష్ణుడే అన్నిటికీ మూలం అని గుర్తించాడో అప్పటి వరకు అందరూ కూడా మూర్ఖులే, మనమందరం కూడా. ఎప్పుడైతే నిజంగా పూర్తిగా కృష్ణుడికి శరణాగతి పొంది మనమంతా కూడా జీవితం ఉందే కృష్ణుడికి ఆనందం కోసమే, కృష్ణుడిని సేవించడం కోసమే, కృష్ణుని నామం చేయడం కోసమే అనే స్థాయికి మనం నిరంతరం చేరుకొని ఆ స్థాయిలో మనం ప్రవర్తిస్తాం, అప్పటి వరకు మనం మూర్ఖులే. అప్పటి వరకు మనం దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉండాలి. అప్పుడే మనం నిజమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తాం. ఎందుకంటే మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ. ఇది ఎవరికైతే తెలియదో వాళ్ళందరూ కూడా యశ్యాత్మ బుద్ధి కునపే త్రిధాతుకి. అంటే మనం ఈ త్రిధాతుకి అంటే కపవాత పిత్తాలతో తయారు చేసినటువంటి శరీరాన్ని అనుకుంటున్న వాళ్ళందరూ సయేవ గోకర. శాస్త్రం ఏమని చెప్తుంది భాగవతం? వాళ్ళు ఒక ఆవు లాంటి వాళ్ళు, ఒక గాడిద లాంటి వాళ్ళు. ఆవుకి గాడిదకి నేను ఆత్మననే జ్ఞానం ఉండదు, ఉంటుందా? అలాగే మనకు కూడా అనమాట. కాబట్టి అప్పటి వరకు వీళ్ళందరూ కూడా మూర్ఖులు, మూఢులు, జంతువులతో సమానం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనం దుఃఖంలో ఉన్నాం, దుఃఖాలయం ఇది, ఇది అశాశ్వతమైంది. ఇక్కడే ఉండి ఆనందంగా ఉండడం, ఏదో ధ్యానం చేయడం వల్ల మనం భగవంతుడైపోవడము ఇవన్నీ జరిగే పనులు కాదు. మనం కృష్ణుడి యొక్క అంశలో కృష్ణుడు చెప్తున్నాడు, మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన, మనసష్టాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కృష్ణుడు. వీళ్ళు ఇక్కడ ఉన్న జీవులందరూ కూడా నా యొక్క అంశలే, వీళ్ళు భగవంతుడు కాదు, వీళ్ళు నా యొక్క సేవకులు. అందుకే సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం రజ. శరణాగతి పొందడం అంటే ఏంటి? మనం ఇంకొకళ్ళ కంటే తక్కువ అయితే మనం వాళ్ళకి శరణాగతి పొందుతాం. అతనితో సమానమైతే మనం అతనికి శరణాగతి పొందాల్సిన అవసరమే ఉంది? అసలు మనమే భగవంతుడు అయితే కృష్ణుడికి శరణాగతి పొందడం ఏంటి? మనమే ఏదో ధ్యానం చేసి భగవంతుడు అయిపోవచ్చు కదా. అలా భగవంతుడు అయిపోయేటట్లయితే మనకి పంటి నొప్పి, ఒంటి నొప్పి, జుట్టు నరవడం, ఇవన్నీ జబ్బు చేయడం, ఇవన్నీ ఎందుకు? మనకి ఇంకొకరితో పని ఏంటి? వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇంకొక అమ్మాయిని ఆనందంగా ఉండడం కోసం ఇంకొక అమ్మాయి కావాలా? మరి సంతానం పుట్టించడం కోసం ఇంకా అమ్మాయి కావాలా? మనమే పుట్టించవచ్చు, మనమే భగవంతుడు, అన్నీ మనకు శక్తి ఉంది కదా. ఏమైంది ఆ శక్తి? ఎక్కడికి వెళ్ళిపోయింది? అదంతా మాయ ఆవరించింది. అంటే నీకంటే మాయ గొప్పది, మనం భగవంతుడు అయితే మాయ గొప్పది మనకంటే, అందువల్లనే మనం ఆవరించింది అంతే కదా. ఎప్పుడు మనం ఇంకొకళ్ళ అధీనంలో వెళ్తాం? మనకంటే శక్తివంతులైన వాళ్ళ వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క అధీనంలోకి మనం వెళ్తాం అంతే కదా. కాబట్టి మనం భగవంతుడు కాదు. చాలామంది మూర్ఖులు సన్యాసులు కూడా చెప్తారు ఏమని, నేను నువ్వు భగవంతుడే, నేను భగవంతుడే. అందువల్లనే కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, నమాం దుష్కృతినో మూఢ మాయా అపహృత జ్ఞానం. వాళ్ళ యొక్క ఎలా ఎవరైతే చెప్తారో వాళ్ళ జ్ఞానాన్ని మాయ అపహృత జ్ఞానం, మాయ అపహరించింది వాళ్ళ జ్ఞానాన్ని. మాయ ఏ విధంగా అపహరించింది? నువ్వే భగవంతుడు అని ఆలోచించే విధంగా అపహరించేసింది మాయ. మరి చూడండి, వాళ్ళు పెద్ద పెద్ద సన్యాసులు, గొప్ప వ్యక్తులుగా ఉంటారు, మరి నువ్వు ఎలా భగవంతుడివి? నీ జుట్టు రాలిపోతుంది, చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. నువ్వు ముసలాడు అయిపోతున్నావు, కంటి చూపు సన్నగిల్లుతుంది, నువ్వు ఏ విధంగా భగవంతుడివి? మళ్ళీ అందరికీ చెప్తావు నువ్వు కూడా భగవంతుడు అయిపోవచ్చు. ఇది ఎంత మూర్ఖత్వం! కాబట్టి మనం ఎప్పుడైతే కృష్ణుడి సేవకులు అవ్వడానికి ప్రయత్నిస్తామో ఆ క్షణం నుండి మనం నిజమైన ఆనందాన్ని అనుభవించడం అనేది మొదలు పెడతాం. అప్పటి వరకు దుఃఖమే. కాబట్టి మనం ఉన్నది దుఃఖాలయం, ఇది అశాశ్వతమైంది. కేవలం కృష్ణుడికి శరణాగతి పొందడం ద్వారానే ఆనందంగా ఉండగలం. ముఖ్యంగా కలియుగంలో అది హరినామ సంకీర్తన ద్వారా మనం కృష్ణ చైతన్యాన్ని పొందగలం అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఎప్పుడూ మన మనసులో ఉండాలి. ఇదే వేదాల యొక్క సారాంశం, భగవద్గీత యొక్క సారాంశం. భగవద్గీత వేదాల యొక్క సారం అది. హరే కృష్ణ. ఇప్పుడు అడగండి, ఏమైనా సందేహాలు ఉన్నాయా? సత్యయుగం సత్యయుగంలో దుఃఖాన్ని అనుభవించడం అంటే దుఃఖాన్ని నేరుగా వాళ్ళు అనుభవించాల. ఎప్పుడు దుఃఖం నుండి ఉపశమనంలోనే వాళ్ళు ఉన్నారు, దుఃఖం అనేది లేదు. అర్థమవుతుందా? ఏ విధంగా అయితే గాలిలో ఎప్పుడు శ్వాస పీల్చుకుంటూ ఉన్నాడో ఇక్కడ నేను చెప్పిన ఉదాహరణలు, ఆ విధంగా వాళ్ళు ఎప్పుడూ ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క ఇంద్రియాలు ఇవన్నీ కూడాను వాళ్ళ యొక్క అధీనంలో ఉండేవి, ముఖ్యంగా కృతయుగంలో అంటే సత్యయుగంలో. అందువల్లనే వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ చెప్పాల్సిన పని లేదు, కృష్ణుడే మూలం, కృష్ణుడిపై ధ్యానం చేయడం, కృష్ణుడి కోసం కృష్ణుడిని సేవించడమే లక్ష్యం అని వాళ్ళందరికీ సహజంగా తెలుసు. కృతయుగంలో ఉన్న మనుషులకు సహజంగానే వాళ్ళు జన్మించేవాళ్ళు తల్లిదండ్రుల నుంచి. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పేవాళ్ళు భగవంతుని సేవించడం. వాళ్ళు కూడా అదేవిధంగా సేవించడం నేర్చుకొని భగవత్ సేవలోనే నిమగ్నం అవుతూ ఉండేవాళ్ళు. వేరే ఏదేం చేసేవాళ్ళు కాదు. అంటే చిన్నప్పటి నుండి అది చేయరు, ఆటలు ఆడుకోవడం ఇవన్నీ ఉంటాయి సహజంగా, ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రవృత్తి. కానీ వాళ్ళు ఆటలాడుకున్న వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళకి ఆ జ్ఞానం అనేది ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు కూడా వీళ్ళకి ఆ జ్ఞానం ఇద్దామనే ఉద్దేశంతోనే ఉంటారు. ఇది దుఃఖాలయం అశాశ్వతం. ఇక్కడ మీరు మొదటి నుంచి రాలేదు. మీరు మనం ఉన్నది దుఃఖాలయం అశాశ్వతం. ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తి అర్జున. దుఃఖం ఏటి, దేని ద్వారా దుఃఖం వస్తుంది? జన్మ, మృత్యు, జర, వ్యాధి. జన్మించడం దుఃఖమే. ఇప్పుడు కృతయుగంలో అయినా వాళ్ళు జన్మించడం అనేది దుఃఖమే. కానీ దుఃఖం ఉన్నా వాళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మధ్యలో చేసేవన్నీ కూడాను భగవంతుని తెలుసుకోవడం కోసం చేసేవి. కాబట్టి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నతి పొంది తిరిగి కృష్ణుడికి దగ్గర అవుతున్నారు. కాబట్టి దాని నుంచి త్వరగా వాళ్ళు భగవంతుని చేరుకొని ఈ భౌతిక సంసారం నుంచి బయటపడగలరు. అర్థమవుతుందా? జన్మించడం, తల్లి గర్భంలో ఉన్నప్పుడు అనేక క్రిములు, కీటకాలు మనల్ని కుడుతూ ఉంటాయి. మనం విసర్జించిన మలమూత్రాల్లోనే మనం ఆ వాసనను పీల్చుకుంటూ అక్కడే ఉండాలి. తల్లి వేడైన పాలు తాగితే మనకి వేడిగా ఉంటుంది. చల్లగా ఏదైనా కూల్ డ్రింక్ తాగితే మనకు చలి వేస్తుంది. ఇవన్నీ కూడా మనం అక్కడ అనుభవించాలి. పూర్తిగా ప్యాక్ చేసి అంటే బాగా ఒక ఒక కట్టగట్టి ఉంటుంది అన్నమాట గర్భ సంచిలో, అక్కడే ఉండాలి. మరి ఇది జన్మ మూటగట్టినట్టుగా, మరి జన్మ దుఃఖమైంది. మృత్యువు ఎవరు చావాలనుకోరు, కృతయుగంలో కూడా వాళ్ళు మరణించాల్సిందే. కానీ వాళ్ళు భగవద్ చేతనంలో ఉన్నారు కాబట్టి మరణం అనేది వాళ్ళకి పెద్దగా దుఃఖాన్ని ఇవ్వదు. ఎందువలన, కృష్ణుడు వాళ్ళ యొక్క మరణాన్ని చాలా సులభంగా మరణించే విధంగా చేస్తాడు. ఎందువల్ల అంటే కృష్ణుడు సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు. జన్మ మృత్యు జర వ్యాధి, జర అంటే ముసలితనం. వాళ్ళు కృతయుగంలో అన్ని ఆహార పదార్థాలు అన్నీ కూడా చాలా పోషకమైన విలువలు ఇవన్నీ ఉండేవి కాబట్టి వాళ్ళు వయసు పెరిగినా కూడా ఆ యొక్క దుఃఖాన్ని, వయసు పెరిగి వయసు మీరిన శరీరం యొక్క దుఃఖాన్ని వాళ్ళు అంతగా అనుభవించలేదు. ఎందువలన, చిన్నప్పటి నుంచి వాళ్ళ యొక్క వీర్యాన్ని ఎప్పుడు వీర్యాన్ని ఊరికే వృధా చేస్తూ ఉంటారు. యువతలు యువకులు అనేక మంది అక్రమ సంబంధాలు, అప్పట్లో ఇన్ని అక్రమ సంబంధాలు, ఆపరేషన్ చేయించుకొని మైథునంలో పాల్గొనాలి ఇలాంటివి లేవు. ఎప్పుడైతే సంతానం కావాలో వాళ్ళు, ఎంతమంది సంతానం కావాలో అంతమంది సంతానం కోసం వాళ్ళు మైథునం చేసేవాళ్ళు, తర్వాత వాళ్ళు కలవరు అంతే. కాబట్టి వీర్యం వృధా చేయడం అంటే మన ఆయుష్ క్షీణం అవుతుంది, అదేవిధంగా ఒంట్లో శక్తి పోతుంది, ప్రాణవాయువు కూడా పోతుంది వీర్యంతో పాటు. అందువలనే ఒక జీవి పుట్టడం అనేది ఆ ప్రాణవాయువు కూడా తీసుకొని పుడతాడనమాట. మరి ఈ విధంగా ఒంట్లో శక్తి ఇవన్నీ కూడా వాళ్ళు, అందువలన చూడండి, ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉంటారో వాళ్ళు ముసలితనంలో కూడా అంత దుఃఖాన్ని అంత కష్టాలని బయట వాళ్ళు అనుభవించినట్లు కాళ్ళు పట్టుకుపోవడం కీళ్ళు పట్టుకుపోవడం ఇవన్నీ ఉండవు. ఎందువల్లంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఒంట్లో శక్తిని వీర్యాన్ని లేదా మనస్సుని వాళ్ళ యొక్క మాటల్ని కూడా వృధా చేయలేదు. ఊరికి పనికి రాకుండా మాట్లాడడం కానీ దేన్ని వృధా చేయలేదు కాబట్టి వాళ్ళు ఆ దుఃఖాన్ని కూడా అనుభవించరు. అందువలన కృతయుగంలో వాళ్ళు చాలా తక్కువ కష్టాలను మాత్రమే చూసేవాళ్ళు, నిరంతరం కృష్ణుడి సేవలో ఉండేవాళ్ళు, శాస్త్రం చదవడంలోను వీటిలో నిమగ్నం అయ్యేవాళ్ళు, శాస్త్రాన్ని వినడం ద్వారా, ముఖ్యంగా గురువు ద్వారా. అప్పట్లో పుస్తకాలు అవసరం లేదు, వాళ్ళు కేవలం ఒకసారి విని గుర్తుంచుకోగలరు. ఒకసారి వాళ్ళని శృతి ధరులు అంటారు. అంటే శృతి అంటే వినడం ద్వారా, ధర అంటే ధరించేస్తారు, అంటే వాళ్ళ మనసులో నిలిచిపోద్ది ఆ జ్ఞానం. మనకి పుస్తకాలు కావాలి ఎందుకని, మందస్సు మందమతయో మందభాగ్యో, మనకి మందమతులు, బుద్ధి చాలా తక్కువ, ఆయుష్ క్షీణిస్తుంటుంది, మన వీర్యాన్ని వృధా చేస్తుంటాం, మన మాటలను వృధా చేస్తాం, మన శక్తిని వృధా చేస్తాం అనేక విధాలుగా. ఇవన్నీ ఎవరికి తెలియవు ఈ జ్ఞానం. కాబట్టి ఈ జ్ఞానం ఎవరికైతే ఉండదో వాళ్ళందరూ కూడా మూర్ఖులే. అతను సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, లేదా క్రికెటర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందువలన, మనిషి జీవితం అనేది ఉంది భగవంతుని తెలుసుకోవడం కోసం, మనం ఆత్మ అనే జ్ఞానం తెలుసుకోవడం కోసం. అది తెలియకపోతే వాడు జంతువుతో సమానం. ఇది శాస్త్రం చెప్తుంది, నేను చెప్పట్లేదు. సయైవ గోఖర అని చెప్తుంది. ఇంకా ఇంకేమైనా సందేహం నీకు? కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం భగవద్గీత. అవును, భగవద్గీత. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, భగవద్గీత అనేది యుద్ధరంగంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు కాబట్టి అది అక్కడున్న వాళ్ళకి సంబంధించిందేనా, ఇంకా మిగతా అందరికి కూడా సంబంధించిందా, అందరూ కూడా దాన్ని ఆ జ్ఞానాన్ని తీసుకోవాలా లేదా అనేది ప్రశ్న. అది కేవలం కృష్ణుడు అర్జునుడికో లేదా అక్కడున్న వాళ్ళకో ఇచ్చింది కాదు, అసలు వాళ్ళకే కాదు అసలు. ఇది ఎందువలన, అర్జునుడు ఎప్పుడు కూడా భక్తుడే, కృష్ణుడి భక్తుడే, పాండవులు ఐదుగురు భక్తులే, పాండవులు తప్ప మిగతా వాళ్ళు ఎవరో కూడా మిగలటం లేదు, అది కృష్ణుడికి తెలుసు. వాళ్ళందరూ కూడా యుద్ధంలో చనిపోతారు. మరి అలాంటప్పుడు అక్కడ చెప్పడం ఎందుకు కృష్ణుడు అజ్ఞానం? ఇది కేవలం రాబోయే కలియుగంలో ఉన్న జనం కోసం, రాబోయే తరాలకి ఈ జ్ఞానాన్ని ఇవ్వడం కోసం కృష్ణుడు చెప్పిందే కానీ అక్కడ ఉన్న వాళ్ళ కోసమే కాదు. అఫ్కోర్స్ వాళ్ళు కూడా వింటారు, వాళ్ళు కూడా వినడం ద్వారా ముక్తిని పొందగలరు. అందువల్లనే కురుక్షేత్ర యుద్ధంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భగవంతుని చేరుకున్నారు. ఎందువలన భగవంతుడి యొక్క ముఖం నుండి నేరుగా జ్ఞానాన్ని ఎప్పుడు వాళ్ళు శ్రద్ధతో విన్నారు కాబట్టి. ఎందుకంటే అక్కడ యుద్ధం జరగడం లేదు, యుద్ధం ఆగిపోయింది, కృష్ణుడు జ్ఞానాన్ని చెప్తూ ఉన్నాడు భగవద్గీత, అందరూ వింటున్నారు కాబట్టి వాళ్ళకి ముక్తి అనేది లభించింది. అందువల్ల అందరూ మరణించారు, అందరూ మోక్షం పొందారు. ఈ జ్ఞానం అనేది వ్యాసదేవుల వారు తిరిగి మన కోసం రాయడం, ఇది మనం కూడా చదవడం కోసమే కృష్ణుడు చెప్పాడు కాబట్టి. ఇది కేవలం అర్జునుడి కోసం కాదు, లేదా అక్కడ ఉన్న వాళ్ళ కోసమే కాదు, ఇది అంత సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ కోసం ఈ జ్ఞానం. లక్ష శ్లోకాల లక్ష శ్లోకాలు మహాభారతం, భగవద్గీత 700 శ్లోకాలు, మహాభారతంలో ఒక భాగం భగవద్గీత. ఐదుగురా ఒక మనిషిని పోలిన మనుషులు ఉండొచ్చు, 7 ఎంతమంది ఉంటారని తెలియదు కానీ ఒకే మనిషిలాగా వేరే వేరే దగ్గర ఎందుకు పుడతారంటే వేరే వేరే కోరికలో. ఇప్పుడు మీరున్నారు, ఒక 10 ఉన్నారనుకోండి, 10 5 లేదా ఇక్కడ ఉన్న 4 ఒకే కోరికని, ఒకే రకమైన కోరిక ఉంది, కానీ మీరు అమెరికాలో ఉండి ఆ కోరిక నెరవేర్చుకోవాలనుకున్నారు, ఇంకొకళ్ళు న్యూజిలాండ్లో ఉండాలనుకున్నారు, ఇంకొకళ్ళు ఇండియాలో ఉండాలనుకున్నారు, కోరిక ఒకటే కాబట్టి మీరు చూడడానికి ఒకేలాగా ఉంటారు కానీ రంగులో మార్పు ఉంటుంది. ఆ పూర్తిగా ఒకటే ఉండరు, కొంత మార్పు ఉంటుంది కానీ పోలికలు ఉంటాయి, పోలి అందువల్లనే పోలిన మనుషులు అంటున్నారు కానీ పూర్తిగా ఒకటే అని అనుకుంటారు కాబట్టి. అదే అటువంటి కోరికలే ఉన్నాయి అనుకోండి మీలో, అక్కడ వాళ్ళు న్యూజిలాండ్లో ఉండి ఆ విధంగా ఆనందంగా ఉండాలి, ఆ విధంగా భోగించాలి, ఆ పనులు చేయాలనుకుంటారు. అదేవిధంగా కొంతమంది ఇండియాలో ఉండాలి, కొంతమంది పాకిస్తాన్లో ఉండి చేయాలనుకుంటారు కాబట్టి ఆ విధంగా పుట్టడం అనేది జరుగుతుంది. అంతే ఇంకొకటి ఏంటంటే మీకులాగా ఈ సృష్టిలో ఇంకెవరో ఉండకపోవచ్చు కూడా, ఉండొచ్చు, అంతేగాని ప్రతి ఒక్కళ్ళకి ఇంకా 5 ఉన్నారనేది ఏమి నియమం ఏమి లేదు, కొంతమంది ఉండారు కొంతమంది ఉండకపోవచ్చు. తల్లిదండ్రులు ఎంచుకోవడానికా? ఇది అవకాశం ఉండదు, భగవంతుడు ఎవరికి కూడా అవకాశాన్ని ఇవ్వడు. మనం చేసే కర్మని బట్టి మనకి ఆ తల్లిదండ్రులు నిర్ణయించబడుతుంది. కర్మణ దైవ నేత్రేణ జంతర్ దేహ ఉపపత్తి, అంటే భగవంతుడి యొక్క అంటే ఆ పరమాత్మ కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు, మనం చేసే కర్మలన్నింటినీ అతను చూస్తూ ఉంటాడు, చూసి నిర్ణయించేస్తాడు ఓకే వీడు చేసేదంతా పంది పనులు, పంది చేసే పనులన్నీ ఉన్నాయి కాబట్టి పంది తల్లి పంది తండ్రి వచ్చే జన్మలు, లేదా వీడు చేసేవన్నీ దేవతల లక్షణాలు, దాన ధర్మాలు చేయడం ఇవన్నీ చాలా బాగున్నాయి కాబట్టి వీడికి తల్లిదండ్రులు చంద్రుడు, చంద్రుడి భార్య వీడికి తల్లిదండ్రులు, లేదా అక్కడ ఇంద్రుడి యొక్క సేనాధిపతులు ఉంటారు, వాళ్ళ భార్య వాళ్ళ సేనాధిపతి వాడి భార్యకి వీడి పుత్రుడిగా జన్మించాలి, అక్కడ ఉండి వాడు భోగాలు అనుభవించవచ్చు. ఎందుకంటే దాన ధర్మాలు ఇవన్నీ చేయడం, లేదా యుద్ధం చేస్తూ ఉండడం, దాన ధర్మాలు చేస్తూ యుద్ధం చేస్తూ ఉన్నారనుకోండి అప్పుడు సేనాధిపతిగా ఇంద్రలోకంలో, లేదా ఒక రాజుకి కొడుకుగా భూమి మీద, అన్నీ ఉంటాయి. కానీ ఒక శాపం ఉంది దేవతలకు, ఏంటంటే దేవతలకు ఎప్పుడు ఇంక సంతానం కలగరు అని, అంటే వాళ్ళకి మైథునం ద్వారా సంతానం కలగరు, అది అదొక డిఫరెంట్ ఫీల్డ్, అది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. మనిషి పుట్టినప్పుడు బ్రహ్మరాత నుదుటిపై రాయడం అనేది అదే, అది ఏమి ఉండదు బ్రహ్మరాత రాయడం అనేది ఉండదు. అక్కడ బ్రహ్మరాత అంటే చెప్పడం ఏంటంటే కర్మ ఏదైతే ఉందో మన పూర్వజన్మ కర్మ, దాని ప్రకారం మనకి ఇప్పుడు అనుభవిస్తాం అనేది, అంటే మనకి ఏదైతే జరగాలని ఉందో అదంతా ముందులే నిర్ణయించబడి ఉంటుంది మనం చేసిన పూర్వజన్మ కర్మ వలన, ఆ దాన్నే జనం బ్రహ్మరాత, బ్రహ్మ నిర్ణయించాడు దాన్ని బ్రహ్మరాత అంటారు అంతే. అదే ఇప్పటివరకు చెప్పుకున్నాం, మీరు మిస్ అయిపోయారు, అరగండి 6:30 నుంచి ఇప్పటివరకు చెప్పుకున్నాం మీరు కాలేదు. అదే ఇప్పుడు అది ఎవరైతే ఇప్పటివరకు అదే చెప్పుకున్నా ఏంటంటే ఎవరైతే ఈ జ్ఞానం లేదో పూర్వజన్మ ఈ జన్మ తర్వాత మనం ఈ ఆత్మనే జ్ఞానం, వాళ్ళందరూ కూడా జంతువులతో సమానం. అంటే ఇప్పుడున్న మీకు ఈ డౌట్ ఎందుకు వస్తుందంటే మీరేం చదువుకున్నారు, మీరు డిగ్రీ చదువుకున్నారు కానీ మీ చదువు చిన్న ప్రశ్న ఎవరైతే ఇప్పుడు పూర్వకాలంలో అంటే కనీసం ద్వాపర యుగంలో ప్రతి ఒక్కడికి తెలుసు జన్మ ఇప్పుడు ఉంది తర్వాత ఉంటుంది ఇదంతా ఉంటుందని. కానీ ఇప్పుడు కలియుగంలో మీరు డిగ్రీ అంటే దాదాపు 20 ఏళ్ళు వచ్చినా కూడా మీకు ఆ జ్ఞానం అనేది లేదు. అంటే ఇప్పుడున్న సంఘం మనల్ని కేవలం ఒక జంతువులుగా పెంచుతుందే కానీ నిజమైన జ్ఞానం అనేది మనకి ఇవ్వడం లేదు. దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మనం ఈ ఆత్మ మన శరీరం కాదు ఆత్మని. మీరు చిన్నప్పుడు ఎంత ఎత్తున్నారు? 5 ఏళ్ల వయసులో ఒక 2 అడుగులు ఉంటారు, లేదా 7, 8, 10 ఏళ్ల వయసులో 2 అడుగులు, 15 ఏళ్ల వయసులో 3 అడుగులు ఉంటారు. అదే మీరు 20 ఏళ్ల వయసుకి వచ్చేసరికి 4.5 దాకా ఉండొచ్చు. మరి మీరు ఒకే వ్యక్తే వేరే మార్పా? చిన్నప్పుడు 5 ఏళ్ళప్పుడు మీరు 1 అడుగు ఉన్నారు, ఆయన వేరు మీరు వేరు కదా, వేరు కదా. ఎందుకని? కానీ మీరు ఒకళ్ళే కదా, అదే వ్యక్తి. మీరు వేరే వ్యక్తి అని చెప్పట్లేదు. స్టేజెస్ ఉన్నాయి, మార్పు చెందింది, కానీ అప్పుడున్నది వాడు వేరు ఇప్పుడున్నవాడు వేరు అని చెప్పట్లేదు. మీరు అదే వ్యక్తి. మీ పేరేంటి? వంశీ. అదే వంశీ. మార్పు ఉందా ఏమైనా? చిన్నప్పుడు వంశీ అని అన్నారు మిమ్మల్ని, మీరు 10 ఏళ్ళప్పుడు వంశీ అన్నారు, 15 ఏళ్ళలో కూడా మీరు వంశీయే, 20 ఏళ్ళు కూడా వంశీయే. కానీ మీ హైటు, మీ వెయిటు, మీ ముఖంలో మార్పులు అనేవి వచ్చినాయి. కానీ మీరు ఒకళ్ళే. ఎవరా ఒకళ్ళు? ఎవరా వ్యక్తి ఒకళ్ళే? ఎవరిది? అంటే చెప్పండి. అదే మీరే ఆత్మ. అసలు నిజానికి మీరు బాడీ మీరు కాదు. అదే ఇక్కడ అదే మనం ప్రశ్నే, మీరు ఎవరు అనేది. ఆ ఒకటి కామన్గా ఎప్పుడు కూడా ఒకటి ఉంది. ఈ శరీరం అనేది మారుతుంది, ఇంకొకటి ఏదో ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. ఆ శరీరంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటి ఎప్పుడూ ఉంది మార్పు లేకుండా. ఏమిటది? అదే ఆత్మ. అంటే మరి ఈ జన్మలోనే మీరు అనేక శరీరాలు మార్చారు. తెలుసు కదా మీకు, మెడికల్ సైన్స్ ప్రకారం ప్రతి 7 సంవత్సరాలకి ఒకసారి మన శరీరంలోని కణాలన్నీ పూర్తిగా మారిపోతాయి. ఇది తెలుసా మీకు ఈ విషయం? విన్నారా ఎప్పుడైనా? మరి 7 సంవత్సరాలకు ఒకసారి పూర్తిగా మారిపోతే అసలు మీరు 7 ఏళ్ల తర్వాత పూర్తిగా వేరే మనిషి అవ్వాలి కదా. కానీ మీరు వంశీయే అని చెప్తున్నారు. ఏంటది ఎవరా వంశీ? అది ఈ మూర్ఖులకి, సైంటిస్టులకి, శాస్త్రవేత్తలకి ఎవరికీ తెలియదు. మరి ఏమిటో కామన్గా ఉంది. వాళ్ళు అంటారు, ఓకే మేము బతికిస్తాం, వీరికి మరణం లేకుండా చేస్తాం వీళ్ళకని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎవరినైనా సృష్టిస్తే నువ్వు మరణం లేకుండా చేయగలవు. నేను నీ కెమికల్స్ ఇస్తాను, రసాయనాలు అన్నీ. నువ్వు ఒక దోమని సృష్టించి నాకు ఇవ్వు, అప్పుడు నువ్వు దోమనే నువ్వు చావు లేకుండా చేయగలవు. నువ్వు దోమని సృష్టించలేవు. అన్ని మాటలన్నీ మాట్లాడేస్తుంటావు పెద్ద పండితుడిలాగా, అన్నీ చేయగలను. అంతా సైన్స్. సైన్స్ అంటే ఏదైతే నువ్వు చెప్తావో దాన్ని చేతుల్లో చేసి చూపించడమే సైన్స్ అంటే. ఏదైతే నువ్వు ఒక థీరీ కానీ ఒక విధానం ఏదైతే చెప్తావో ఆ విధానాన్ని ఆచరిస్తే నువ్వు చెప్పిన ఫలితం అనేది రావాలి. అది శాస్త్రం అంటే. మనం చెప్తున్నాం ఏమిటని, హరే కృష్ణ మహామంత్రాన్ని ఎవరైతే చెప్పిస్తారో వాళ్ళకి ఆధ్యాత్మికమైన ఆనందం వస్తుంది, వాళ్ళ ఆత్మ అనే జ్ఞానం ఆటోమేటిక్గా వస్తుంది. అది ఎంతోమంది అనుభవిస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఎంతోమంది సైంటిస్టులు, ఫిలాసఫర్లు వాళ్ళు కూడా జపం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఫోర్డ్, అంబరీష్ ఫోర్డ్ తెలుసా? ఫోర్డ్, ఫోర్డ్ మనవడు, ఈ కృష్ణ చైతన్యంలో భక్తుడు అతను. వాళ్ళు ఎంత కార్లు ఇవన్నీ కనిపెట్టారు, మరి ఎలా భక్తుడయ్యాడంటే వాళ్ళు అందులో సాక్షాత్కారం పొందుతున్నారు. అనేక మంది ఉన్నారు, ఎంతోమంది. ఇది సైన్స్. అంతేగాని ఏదో గుడ్డిగా నేనే అన్నీ సృష్టించగలను, ఏది సృష్టించు, ఒక చీమను సృష్టించు, నీ వల్ల కాదు. కానీ నువ్వు పెద్ద పండితుడిలాగా మాట్లాడుతూ ఉంటావు, అది చేస్తాం, ఇది చేస్తాం, అది తెలుసు, ఇది తెలుసు, అంత తెలుసు అని. నువ్వు ఆత్మ అనే జ్ఞానమే నీకు లేదు. కానీ నోబెల్ ప్రైజ్ ఇచ్చేస్తారు అందరూ, అందరూ చప్పట్లు కొడతారు, గ్రేట్ అంటారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో వాడు ఇచ్చిన ఫార్ములాస్ పెట్టేస్తారు. రీసెంట్గా ఒక కాంతి వేగం అన్నిటికంటే కాంతి వేగంగా అంటే ప్రయాణిస్తుందని కనిపెట్టారు. తర్వాత రీసెంట్గా ఏమైంది, న్యూట్రినో అనేది ఒకటి ఉంది, అది ఇంకా వేగంగా ప్రయాణిస్తుందని కనిపెట్టారు. కాంతి వేగంగా ఉందన్నోడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చేశారు. అంటే ఇప్పుడు వాడు చెప్పిన తప్పే, ఇది కరెక్ట్ అంటున్నారు. అంటే వాడిది ఒక స్థిరమైన జ్ఞానం లేదు వాళ్ళకి. కానీ భగవద్గీత 5000 సంవత్సరాల క్రితం ఇదే, 5,000 కాదు, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం కూడా కృష్ణుడు చెప్తున్నాడు నేను సూర్యుడికి ఈ జ్ఞానాన్ని ఇచ్చాను, అది ఎప్పుడూ కూడా శాశ్వతమైంది, దాంట్లో మార్పు లేదు. కానీ ఈ సైంటిస్ట్ మూర్ఖులు, ఈ రాక్షసులు చెప్పే జ్ఞానంలో ఎప్పుడూ మార్పే. అంతకుముందర కాంతి వేగమైంది, ఇప్పుడు న్యూట్రినో వేగమైంది, రేపు ఇంకొకటి వేగవంతమైంది అని చెప్తారు. అసలు నిజానికి శాస్త్రం చెప్తుంది మనస్సు కంటే వేగవంతమైంది ఇంకేది లేదు భౌతిక సంసారంలో. చంచలం హి మన కృష్ణ అని అర్జునుడు చెప్తున్నాడు. చంచలం హి మన కృష్ణ, ఇంకా ఏమని చెప్తున్నాడు, గాలినైనా నేను ఆపగలను కానీ మనస్సును ఆపడం చాలా కష్టం అని చెప్తున్నాడు. అన్నిటికంటే వేగవంతమైంది మనస్సు, న్యూట్రినోనో కాంతితో కాదు. అదేదో పనికిరానివాడు చెప్పాడు న్యూట్రినో ఏదో ఉందని, అది వాడికే తెలియదు న్యూట్రినో అంటే ఏంటని. కాబట్టి ఒక నిమిషం, కాబట్టి మనం ఎవరం, ఆత్మ. పూర్వజన్మ ఉంది, ఇప్పుడు ఉన్నాం, తర్వాత ఉంటాం, వేరే శరీరం తీసుకుంటాం. ఈ జన్మలోనే మనకు అనేక శరీరాలు మారిపోయినాయి, మరి అలాంటప్పుడు ఇంక తర్వాత ఎందుకు జన్మ ఉండదు, ఈ ఆత్మ ఎలా నాశనం అయిపోతుంది, ఈ శరీరం వదలొచ్చు, అప్పుడు వేరే శరీరాన్ని తీసుకుంటుంది. అదే తిరిగి పుట్టడం అంటే, చిన్నపిల్లాడు తల్లి తండ్రి వీర్యం ద్వారా తల్లి గర్భంలో ప్రవేశపెట్టబడతాం. అది మనిషి జన్మ కావచ్చు, కుక్క జన్మ కావచ్చు, పిల్లి జన్మ కావచ్చు, మనం చేసే కర్మని బట్టి. మీరు అన్నట్టు బ్రహ్మ రాత అనేది ఏదైతే ఉందో భగవంతుడు నిర్ణయిస్తాడు, మీకు తర్వాత పిల్లి జన్మ ఉండాలా, లేదా మనిషి జన్మ, లేదా దేవతల జన్మ, లేదా వైకుంఠంలోన. అని మీరు ఆ విధంగా మీరు చేసే పనులుంటే, ఆ వాళ్ళకి పుట్టాలనే విధంగా మీరు చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు పని చేస్తూ ఉన్నారనుకోండి, పుడతారు. ఉదాహరణకి కొంతమంది చంద్రలోకంలో నేను పుట్టాలనుకుంటాడు, వాడు చంద్రలోకానికి అక్కడ పుట్టడానికి కావాల్సిన ఏవైతే ఉంటాయో ఆ పనులు చేస్తూ ఉంటాడు ఇక్కడుండి. అంటే చంద్రుడిని అర్చించడం, చంద్రుడు చంద్రుడి భార్యని అర్చించడం, వాళ్ళ నామాలు కీర్తించడం, అక్కడ ఉన్న వాళ్ళకు పూజలు చేయడం, ఈ విధంగా. లేదా సూర్యలోకంలో, లేదా ఇంద్రలోకంలో. ఇదంతా కాకుండా కృష్ణుడి దగ్గర నేను ఉండాలి, కృష్ణుడి లోకంలో వెళ్ళాలంటే కృష్ణుడిని కీర్తించడం, కృష్ణుడి భార్య రుక్మిణిని కీర్తించడం, లక్ష్మీదేవిని, కృష్ణుడి యొక్క ప్రియురాలు రాధని కీర్తించడం, హరే కృష్ణ ఏంటిది రాధ, కృష్ణుని కీర్తించడం. ఎందుకని, అక్కడ మనం ఉండాలనుకుంటున్నాం కాబట్టి. కాబట్టి మనం చేసే పనులను బట్టి మనం అన్నింటినీ కూడా మనం నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఊరికి అలా అనుకుంటే అక్కడ వెళ్ళి పుట్టుకోం, దానికి తగ్గట్టుగా మీరు పనిచేయాలి. ఇప్పుడు ఉదాహరణకి మీరు అమెరికా వెళ్ళాలనుకున్నారనుకోండి, ఏం చేయాలి, పాస్పోర్టు, వీసా, దానికి కావాల్సిన బ్యాంక్ బ్యాలెన్స్, ఇవన్నీ ఏర్పాటు చేయాలి. ఊరికే నేను అమెరికా వెళ్ళాలి అంటే వెళ్ళిపోతాం, ఫ్లైట్లో రండి వెళ్ళి కూర్చోండి మిమ్మల్ని అమెరికా తీసుకెళ్తామని ఎవరు అన్నారు, అలా అన్నమాట. కొంత చేయడం కాదు, ఇక్కడ కొంత చేస్తే గోలోకం వెళ్ళాం. కీర్తనీయ సదాహరి, 24 గంటలు కీర్తిస్తే భగవంతుడి అక్కడికి వెళ్తారు మీరు. ఈ జన్మలో కొంత చేసామంటారు, కొంత చేస్తే వెళ్ళాం. అసలు మీకు అదే చెప్తున్నాం, ఈ క్షణం నుండి మీరు చివరి క్షణంలో మరణించే సమయంలో ప్రతిరోజు మీరు అప్పుడు అప్పటికి ప్రతిరోజు కృష్ణుడిని స్మరిస్తూ ఉంటారు. ఆ స్థితికి వెళితేనే అక్కడికి వెళ్తారు, కొంత చేస్తే వెళ్ళిపోరు. పుణ్యం పాపం ఉండదు అసలు గోలోకం వెళ్ళాలంటే, పుణ్యం పాపం మొత్తం పోద్దు, నశిస్తుంది. నామం ఖర్చు అవ్వడం ఉండదు, నామం వల్ల కృష్ణుడు సేవది. కాబట్టి కృష్ణుడు ఇతనికి నేను, ఇతను ఎప్పుడు నన్ను కీర్తిస్తూ ఉన్నాడు, నన్ను కోరుకుంటున్నాడు కాబట్టి నేను తీసుకొచ్చుకుందాం అని కృష్ణుడు తీసుకెళ్తాడు మనల్ని. ఉండదు, అంతే, ఇక అక్కడే ఉంటాం, అక్కడే ఎప్పుడు సేవ చేస్తూ ఉంటాం. అవును, పాపం పుణ్యం ఉంటుంది. అవును,
ఇప్పుడు తర్వాత ఇప్పుడు కృష్ణుడిని శరణు పెడతాం ప్రభు, తర్వాత పాప పుణ్యాన్ని అనుభవించాలి కదా,
అవసరం లేదు. అప్పుడు ఎప్పుడైతే కృష్ణుడికి అర్పిస్తారో మనం చేసే ప్రతి పని, అది పాపం కావచ్చు పుణ్యం కావచ్చు, ఏదైతే మన ధర్మం, అందుకని ధర్మం ఉంది అంటుంది. ఏంటి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ధర్మాలు, ఈ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఆచరిస్తూ ఉంటే అవన్నీ కూడా కృష్ణుడే తీసుకుంటాడు వాటికి ఫలితం. కానీ కేవలం ధర్మాన్ని క్షత్రియ ధర్మం ఆచరించడం కాదు, దాంతోపాటుగా కృష్ణుడికి శరణాగతి అనేది పొందాలి. అందుకే సర్వధర్మాన్ పరిత్యజ. ఇక్కడ ధర్మం అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జ్ఞానకాండ కర్మకాండ ఇవన్నీ వదిలేసి కృష్ణుడికి శరణాగతి పొందాలి. ఒకవేళ మనం ఆచరిస్తున్నా మన కృష్ణుడికి శరణాగతి పొందుతూ వాటిని ఆచరించాలి, కానీ కృష్ణుడికి శరణాగతి పొందకుండా వాటి అన్నింటిని ఆచరించినా వృధా. అప్పుడు మనకు పాపం పుణ్యం చుట్టుకుంటాయి. ఇక్కడ శరణాగతి పొందడం అంటే కృష్ణుడికి అర్పించడం. అంటే ఉదాహరణకి మనకి కొన్ని కోట్ల ధనం ఆర్జించాం మనం ఏదో వ్యాపారం చేసి, మరి కృష్ణుడికి అర్పించాలంటే వచ్చిన దాన్ని మనం తినగా మిగిలిందంతా కృష్ణుడికి, కృష్ణుడి యొక్క ప్రచారానికి, కృష్ణుడి మందిరం కట్టించడం కోసం, జనాలకు ప్రసాదం ఇవ్వడం కోసం, జనాల హరినామ సంకీర్తనలో పాల్గొనే విధంగా చేయడం కోసం స్పెండ్ చేయాలి. కానీ మనం అలా స్పెండ్ చేయం. మనకి మంచి ఇళ్ళు, మంచి కారు, మనం వెళ్ళడానికి, మనం ఉండడానికి ఏసీ రూము, భగవంతుడికి ఒక మూలన చిన్న గదిలో ఏదో చిన్న విగ్రహం, ఏదో చక్కెర పొలుకులు, కృష్ణుడికి నైవేద్యం, మనకి మాత్రం అరటిపళ్ళు, చక్కెర కేళీలు, పూరీలు, బజ్జీలు, చికెన్లు, మటన్లు, బిర్యానీలు, అది బంధించేస్తాయి. అవును, కృష్ణుడికి పంచడం, కృష్ణుడి యొక్క సేవలో వినియోగించడం. ఉదాహరణకి మన ధనాన్ని, మనకి చాలా ధనం వచ్చింది, మంచి మంచి ప్రిపరేషన్స్ పూరి కజ్జీ అన్ని తయారు చేసి కృష్ణుడికి నైవేద్యంగా ఇచ్చి మనం తీసుకోవాలి. ఇంకా ఎప్పుడు మనమే తీసుకోకూడదు పూరీలు, ఇవన్నీ మనం తినడాని కోసం కృష్ణుడికి ఒక కౌంటర్ లాగా పెట్టి, చెకింగ్ కౌంటర్ లాగా కాదు, మనం ఇవన్నీ పెట్టి వైష్ణవుల్ని, భక్తుల్ని ఎవరైతే జీవితం అర్పించారో, ముఖ్యంగా బ్రహ్మచారులు సన్యాసులు, వాళ్ళంతా ప్రపంచం అంతా ప్రచారం చేస్తున్నారు, వాళ్ళని మనం ఆహ్వానించి వాళ్ళకి ఇది ప్రసాదాన్ని ఇవ్వాలి. మన ఇంట్లో వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు, వాళ్ళకి ఒక కారు అవసరం, వాళ్ళకి కారు కొనివ్వాలి. ఎందుకు ఆ కారులో తిరిగి ప్రచారం చేస్తారు, ఊరికే తిరగరు, ఊరికే తిరిగే వాడికి ఇవ్వకూడదు. ఆ విధంగా ఇతర జీవులు కూడా ఈ కృష్ణ చైతన్యాన్ని పొందుతాయి. కాబట్టి ఆ విధంగా మనకు వచ్చిన ధనాన్ని, లేదా మీకు తెలివితేటలు ఉన్నాయి, మీకు కంప్యూటర్ మీద పనిచేయగలరు, వాళ్ళు ఉన్న ఏదైతే లెక్చర్లు ఇస్తారు, ప్రవచనాలు, వాటిని ఎడిట్ చేయడం, వాటిని సీడీ తయారు చేయడం, అందరికి ఇవ్వడం, లేదా వాళ్ళకి ఏదైనా కంప్యూటర్లో పని ఉంటే మనం వెళ్ళి చేయడం, మనకి శక్తి కొలది. మనకి ధనం ఉంటే ధనం, మనకి మాట్లాడగలిగే శక్తి ఉంది, ఎక్కువ ప్రచారం చేయగలం, మనం కూడా వెళ్ళి నలుగురికి భగవద్గీత ప్రచారం చేయడం, మన దగ్గర ఏది ఉంటే దాన్ని భగవంతుడి యొక్క సేవలో వాడాలి. అది ఎలా తెలుస్తుంది? ఎవరైతే ముందర ఆల్రెడీ భగవంతుడి సేవలో నిమగ్నమై ఉన్నారో వాళ్ళని మనం కనుక్కోవాలి. ఏ విధంగా నాకు ఇదన్నీ వచ్చు, ఇవి తెలుసు, నేను ఏ విధంగా ఇప్పుడు మీ ఈ యొక్క కృష్ణుడి సేవలో ఉపయోగపడగలను, నేనేం చేయగలను కృష్ణుడి కోసం అని ప్రశ్నిస్తే అప్పుడు వాళ్ళు చెప్తారు. ఇంకా నిత్యం హరినామం చేస్తున్న వ్యక్తి తిరిగి మనిషిగా పుట్టే అవకాశం లేదా అంటారా? తిరిగి తిరిగి ఇక్కడ పుట్టాడు అతను. ఎందువల్లంటే కృష్ణుడు చెప్తున్నాడు ఏమని, నా తద్ భాష అంటే మన్మనాభో మద్భక్తో మధ్యాజి మాం నమస్కరు మామే వైశ్యసి సత్యంతే, అంటే ఎవరైతే నాకే నమస్కరిస్తూ నన్నే కీర్తిస్తూ ఉంటారో మామే వైశ్యసి నన్ను చేరుకుంటారని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ తిరిగి మనిషిగా మనం పుట్టాం, కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతాం, అక్కడ మనకి శాశ్వతమైన దేహం ఉంటుంది, అక్కడ పుట్టడం చావడం ఉండదు, అక్కడ మన దేహం ఎప్పుడూ ఉంది. ఒక ఇది సచ్చిదానంద విగ్రహం, ఎప్పుడు యవ్వనంగా ఉండే దేహం, అది ఒక స్త్రీ దేహం కావచ్చు, పురుష దేహం కావచ్చు, చిన్నపిల్లాడి దేహం కావచ్చు, ఒక ఆవు దేహం కావచ్చు, లేదా ఒక చెట్టు కావచ్చు. అక్కడున్న చెట్లు ఆకులు రాలవు, అక్కడున్న పురుషుడు ముసలాడు అవ్వడు, అక్కడున్న స్త్రీ ముసలావిడు అవ్వదు, అక్కడున్న పిల్లాడు ఎప్పుడు పెరగడం ఉండదు, లేదా జబ్బు చేయడం ఉండదు పిల్లాడికి, ఎప్పుడు కూడా కృష్ణుడితో ఆడుకుంటూ ఉంటారు. ఒక అమ్మాయి అయితే కృష్ణుడి ప్రియురాలుగా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, ఒక గోవు అయితే ఎప్పుడు యవ్వనంలోనే పాలిస్తూ కృష్ణుడి దగ్గర కృష్ణుడి చుట్టూ తిరుగుతూ ఆనందంగా కేరింతలేస్తూ ఉంటుంది, కృష్ణుడిని దర్శిస్తూ ఎప్పుడు. కృష్ణుడి తల్లిదండ్రులు ఎంచుకుంటాడు, కృష్ణుడి కర్మ అనేది లేదు, తను ఎవరికి పుట్టాలనుకుంటే వాళ్ళకే పుడతాడు. ఉదాహరణకి దత్తాత్రేయుడు ఉంటాడు, దత్తాత్రేయుడు తల్లి పేరేమిటి? అనసూయనా. ఆవిడ కోరుకుంటుంది, నాకు విష్ణు ప్రత్యక్షమైనప్పుడు నాకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి పుత్రుడిగా పుట్టాలని కోరుకుంటుంది. కాబట్టి తదాస్తు అంటాడు, అప్పుడు ఆయన నిర్ణయించుకుంటాడు ఓకే నేను పుడతానని, అప్పుడు పుడతాడు ఆవిడకి, అంతే కదా. అదేవిధంగా దేవకి, వసుదేవులు, యశోద నంద మహారాజు వీళ్ళు ఎప్పుడు శాశ్వతంగా వైకుంఠంలో ఉన్నోళ్ళు, ఏదో ఇక్కడోళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా తల్లిదండ్రులే కృష్ణుడికి. ఎక్కడ గోలక బృందావనంలో ఎప్పుడు యశోద నంద మహారాజులే గోలక బృందావనానికి ముఖ్యమైన వాళ్ళు, అంటే అంత పరిపాలన చేసేది. అక్కడ కూడా వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క అంతరంగిక శక్తి. వాళ్ళు ఎప్పుడు బద్ధజీవులు ఎవరు, వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడిని గుర్తుంచుకుంటారు, ఎప్పుడు మర్చిపోవడం ఉండదు. మనం బద్ధజీవులు, మనం మర్చిపోతాం కృష్ణుడిని, కానీ వాళ్ళకి కృష్ణుడిని మర్చిపోవడం అనేది ఉండదు. మళ్ళీ మనిషి జన్మిస్తాడు, మళ్ళీ భక్తులుగా భక్తుల్ని కలిసే అవకాశం, భక్తి చేసే అవకాశం ఇస్తాడు, అవకాశం ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. అందుకే చెప్తున్నా, నేహవిక్రమ నాశస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్, భగవద్గీతలో చెప్తున్నాడు. నేహాభిక్రమ నాశస్తి, ఇందులో చేసే ప్రయత్నం నాశనం అనేది ఉండదు. మీ జన్మలో చేసింది 1% అయితే 1% ఎప్పుడు మీ కోటాలో ఉంటుంది, మీ అకౌంట్లో. వచ్చే జన్మలో 2%, 3%, ఎప్పుడైతే పరిపక్వత చెంది 100% భక్తి అనేది మనలో ఉంచుతుందో, నిరంతర కృష్ణుని స్మరిస్తూ నిరంతరం ఆయన్ని సేవిస్తూ ఉంటామో, అప్పుడు వైకుంఠం వెళ్తాం. అప్పటి వరకు ఇది పోదు. కానీ పుణ్యం పాపం, పుణ్యం చేస్తే పుణ్యం సుఖం అనుభవిస్తాం, పాపం చేస్తే దుఃఖం అనుభవిస్తాం, అవి ఫినిష్ అయిపోతాయి. అది కూడా ఒక విధంగా కృష్ణు యొక్క కృప. అవి ఫినిష్ అవ్వకపోతే మళ్ళీ ఇక్కడే ఉండాలి కదా ఎప్పుడు, కానీ అది ఫినిష్ అవ్వడం వల్ల మనం భక్తి చేస్తే వెళ్ళిపోతాం అన్నమాట. అసలు వాళ్ళకి పరలోకం అంటే ఏంటో తెలియదు. వాళ్ళు పరలోకం వెళ్ళడం ఏంటి, వదిలేసేయండి అయిపోయింది. పరలోకం అంటేనే తెలియదు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళు పరలోకం ఎలా ఉంటుంది ఏంటి, ఎక్కడ ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది తెలియదు. మనకి వైకుంఠం అంటే ఏమిటి, స్వర్గం ఏంటి, మొత్తం తేడా ఉంది. వాళ్ళంతా స్వర్గం వెళ్తా ఉంటారు. స్వర్గం అనేది భౌతిక విశ్వంలో ఉంది, ఈ భౌతిక సంసారంలో, అది వైకుంఠం కాదు. అది వాళ్ళకి అది తెలియదు. స్వర్గం వెళ్తే మళ్ళీ కింద పడిపోవాలి అది. అయినా వాళ్ళు స్వర్గం వెళ్ళరు. పూర్తిగా మాంసం తినేవాడు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తాడు, స్వర్గం నరకానికి వాడు వెళ్ళేది ఫస్ట్. నిజం లెగిస్తే అబద్ధం. ఆదివారం ఒప్పేసుకుంటే పోద్దా పాపం అంతా, పోదు. పశ్చాత్తాపం పడాలంటారు, మారు మనసు పొందాలి. మారు మనసు పొందినోడు ఇంకా మళ్ళీ అబద్ధం ఆడడం, కాబట్టి వాళ్ళ గురించి టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, ఇంకేం చెప్పండి. వేదాల్లో ఉన్నాయి కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసన కాండ అనేవి ఉన్నాయి. 3 రకాల కాండ ఇవి పనులు అన్నమాట, 3 రకాలుగా. ఇవన్నీ వేదాల్లోనే ఉన్నాయి. బద్ధజీవులకే కర్మ సిద్ధాంతం. కృష్ణుడికి, కృష్ణుడి యొక్క అంతరంగిక శక్తి అయిన భక్తులకి వర్తించదు ఇది. అంటే బలరాముడు, కృష్ణుడు, రాముడు, దేవకి, వసుదేవులు, అదేవిధంగా ఉద్ధవుడు, కుచేలుడు, వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క నిత్యమైన, అంటే చాలామంది, కొద్దిమంది బద్ధజీవులు కూడా కృష్ణుడికి ఆకర్షితులైన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అప్పుడు వాళ్ళు భక్తులై వాళ్ళు కూడా భగవంతుడి ధామాన్ని చేరుకున్నారు. కానీ ముఖ్యంగా బలరాముడు, ఉద్ధవుడు, వీళ్ళందరూ కూడా కృష్ణుడికి ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి స్నేహితులుగానే ఉన్నారు వాళ్ళందరూ. అదనమాట, అది మిగతా వాళ్ళకి వర్తించదు. అంటే ముఖ్యంగా నిత్య సేవకులు, కృష్ణుడు, కృష్ణుడి యొక్క నిత్య సేవకులకి వర్తించదు. బద్ధజీవులకే వర్తిస్తుంది కర్మ సిద్ధాంతం అనేది. ఎవరైతే కృష్ణుడిని విస్మరిస్తారో అప్పుడు కర్మ మొదలవుతుంది, అప్పటి వరకు కర్మ అనేది ఉండదు. పూర్తిగా నాస్తికవాదం. అవును,
విష్ణుమూర్తి
తర్వాత మరి బుద్ధుడు వచ్చిన బుద్ధుడు వేరే అతనా?
అసలైన బుద్ధుడు వేరే అతను.
అలా ఏం లేదు, అదంతా కాదు. యాక్చువల్గా బుద్ధుడు శక్తి ఆవేశ అవతారం, అంటే బుద్ధుడు కూడా ఒక కృష్ణుడి యొక్క అంతరంగ సేవకుల్లో ఒకడు. కానీ కృష్ణుడు ప్రత్యేకమైన శక్తి భగవంతుడు బుద్ధుడికి ఇచ్చి పంపించడం వల్ల ఆయన వచ్చి ప్రచారం చేస్తే అంతమంది ప్రేరేపితులై అందరూ కూడా ఆయన ఆచరించడం మొదలుపెట్టారు. అదేవిధంగా శంకరాచార్యుల వారు కూడా సాక్షాత్గా శివుడు, ఆయన శివుడే శంకరాచార్యుల వరకు వచ్చారు. ఆయన మాయావాదాన్ని ఇచ్చారు అందరూ భగవంతుడే అని, ఆయన కూడా అందరినీ భ్రమకు గురి చేశారు. అందరూ నేను భగవంతుడిని అయిపోతాను, బౌద్ధ మతాన్ని పోగొట్టడం కోసం శంకరాచార్యుల వారు అలా వచ్చారు. దాన్ని తీసేయడం కోసం రామానుజాచార్యుల వారు తర్వాత వచ్చారు. మరి ఆయన నేరుగా లక్ష్మణుడు. బుద్ధుడు వచ్చింది పశుఘాతం, పశుఘాతాన్ని తొలగించడం కోసం. అంటే పశువుల్ని జంతు బలి ఎక్కువగా ఉంది, వేదాలు పేరు చెప్పుకొని ప్రతి దాన్ని బలి ఇచ్చేస్తున్నారు, అన్నిటినీ కోడిని మేకని అన్నిటిని తినడమే పనిగా చేస్తుంది. దాన్ని ఆపడం కోసం జంతు బలిని బుద్ధుడు వచ్చాడు. బుద్ధుడు వచ్చి ఏమి లేదు ఇవంతా అహింసో పరమధర్మ అని చెప్పారు. అది ఆ తర్వాత శంకరాచార్యులు, తర్వాత రామాచార్య, మధ్వాచార్య, నింబార్కాచార్య, విష్ణు స్వామి, చైతన్య మహాప్రభు. ఏది కొనసాగుతుంది, కానీ అప్పట్లో ఇంకా విపరీతంగా ఉండేది. అసలు మీరు ఊహించలేరు ఏ విధంగా ఉందని బుద్ధుడు వచ్చిన సమయంలో. ఇప్పుడు కనీసం కొంతమంది బ్రాహ్మణులు, కొంతమంది ఇదిగో ఇట్లా ఇస్కాన్ ఉద్యమం, ఇట్లా కొన్ని కొన్ని సంస్థలు, వీళ్ళు ఎవరు తింటలేదు కదా, మాంసం తింటలేదు కదా. అంటే ఆధ్యాత్మిక సంస్థలు కొన్ని వచ్చినాయి, కొంత నియమాలు పాటిస్తున్నారు కదా. కానీ మరి కలియుగం మొదట్లో బుద్ధుడు ఉన్న సమయంలో అసలు మాంసం తిన్నోడు ఎవరు లేరు బ్రాహ్మణులతో సహా. ఎందువలన బలి పేరుతోటి బ్రాహ్మణులు కూడా తినేయడం మొదలుపెట్టారు. చెప్పండి, మీరు చెప్పండి. కలియుగంలో భగవంతుడు ఏ విధంగా పుట్టడం జరిగింది? చైతన్య మహాప్రభులాగా. ఇది కొంచెం రహస్యమైన అవతారం. కృష్ణవర్ణం త్విషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తనై ప్రాయ యజంతీహి సుమేధస. కృష్ణుడే అంటే అన్నిటికీ అవతారాలకి మూలం కృష్ణుడే. మీరు విష్ణు అనొచ్చు, అది తర్వాత మాట్లాడదాం. విష్ణువు కృష్ణుడు వీటన్నిటికీ మూలం కృష్ణుడు. కానీ కలియుగంలో ఎలా వచ్చాడంటే ఆయన భక్తుడిగా వచ్చాడు. చైతన్య మహాప్రభు అక్కడున్నారు చూడండి, ఐదుగురిలో మధ్యలో పసుపు రంగు కాషాయం. ఆయన ఎలా వచ్చారు? తన యొక్క భక్తుడిలాగా వచ్చాడు. తను నేను భగవంతుడిని అని ఎప్పుడు చెప్పలేదు. భక్తుడిలాగా ఎందుకు వచ్చాడు? దానికి ఒక రహస్యం ఉంది, అనేకమైన కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది అందులో ఒకటి ఏమిటంటే, కలియుగంలో ఎంతోమంది బాబాలు, అమ్మ భగవానులు, కల్కి అవతారాలు ఉన్నాయి. నిజానికి వాళ్ళు భగవంతుడు కాదు, వాళ్ళు ముసలుళ్ళు అవుతారు, జుట్టు నరిసిపోద్ది, పళ్ళు ఊడిపోతాయి, వీల్చైర్లు కూర్చుంటారు, మూర్ఖులు, ఎందుకు పనికిరాని వెధవలు కూడా భగవంతుడిని అని చెప్పుకుంటూ అమాయక జనాన్ని మభ్యపెడుతూ వాళ్ళకి ఏదో ఏదో వరాలు ఇస్తామను మాయమంత్రాలు చేస్తూ విభూతి చేతుల్లోంచి తెప్పిస్తూ, అదే చెప్తున్నాను నేను, అదే ఇవన్నీ కూడా విభూతి చేతిలో తెప్పిస్తామని, అది ఏదో పిసి సర్కారు ఇంకొకటి నుంచో నేర్చుకొని ఈడేదో మాయమంత్రాలు ఇంద్రజాలం వచ్చేసినట్లుగా ఏదో సిద్ధులు పొందినట్టుగా చేస్తూ భగవంతుడిని అన్ని మభ్య పెడతారు. కాబట్టి కృష్ణుడు అందువల్ల నేను కృష్ణుడు అని చెప్పకుండా నేను భక్తుడి అని ఏ విధంగా కృష్ణుడి భక్తి చేయాలనేది ప్రచారం చేస్తూ ఉన్నారు ఆయన. అది భాగవతంలో చెప్పాడు. ఏమని? కృష్ణవర్ణం త్విషాకృష్ణం. కృష్ణుడి యొక్క ఒకనొక రంగు ఇది, కానీ అది అతని రంగు కృష్ణుడి యొక్క రంగు కాదు. త్విష అకృష్ణం అంటే నలుపు కాదు. ఏంటది? బంగారు వర్ణం. కృష్ణుడు నాలుగు రంగుల్లో పడతాడు, తెలుపు, ఎరుపు, నలుపు, తెరుపు, ఎరుపు, నలుపు, మూడే ముఖ్యంగా, ముఖ్యంగా మూడు. కానీ అప్పుడప్పుడు చాలా అరుదుగా బంగారు వర్ణంలో పుడతాడు. ఇది నాలుగోది. కాబట్టి చైతన్య మహాప్రభు భాగవతంలో ఉంది, ఇంకా అనేక ఇతర పురాణాల్లో కూడా ఉంది. అది రహస్యంగా ఉంది, అందరికి ఓపెన్గా తెలియదు, చాలా తక్కువ మందికి తెలుసు ఈ విషయం. అది కారణం ఎందుకు భగవంతుడిగా నేరుగా రాలేదనేది. ఇంకా భాగవతంలో ఏమని చెప్పబడిందంటే, ఇంకా శాస్త్రాల్లో, అనేక శాస్త్రాల్లో కలియుగే నామరూపే కృష్ణ, కలియుగంలో కృష్ణుడు నామరూపంలో వస్తాడు. అందువల్లనే ఆయన వచ్చి నామాన్ని అందరికీ ఇచ్చారు, హరే కృష్ణ మహామంత్రాన్ని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఎవరైతే నిరంతరం జపిస్తూ ఉంటారో వాళ్ళు కృష్ణుడితో ఉన్నట్లే. ఆ నామానికి కృష్ణుడికి భేదం లేదు. మీరు మంత్రం జపిస్తే మీరు కృష్ణుడితో ఉన్నారు, మీకు నేరుగా ఏదో విగ్రహమో ఇంకెక్కడికో పోవాల్సిన పని లేదు. ఎవరైతే పూర్తి విశ్వాసంతో ఈ నామాన్ని చేస్తారో వాళ్ళు కృష్ణుడి సాంగత్యాన్ని ఈ యొక్క ఈ శరీరం వదిలేసిన తర్వాత నేరుగా వైకుంఠం చేరుకోగలరు. అది మీరు ఇక్కడే అనుభవించవచ్చు. ఎలాగా? ఆ నామం జపించడం ద్వారా వచ్చే ఆధ్యాత్మిక ఆనందం, ఆత్మ సంతోషం అనేది మీరు అనుభవించవచ్చు ఇప్పుడే ఈ జన్మలోనే. అది ప్రత్యేకంగా కృష్ణుడు చైతన్య మహాప్రభు ద్వారా ఇవ్వబడింది కాబట్టి చాలా ఇంకా శక్తి పెరిగిపోయింది దానికి, హరినామానికి. వంశీ అర్థమైందా? క్లియరా? దానికి కొంత సమయం పడుతుంది, సాధన అనేది కొంత సమయం పడుతుంది. ఏదైనా మీకు దాని ఫలితాన్ని అనుభవించాలంటే మీరు చిన్న డిగ్రీ పొందాలంటే 3 ఏళ్ళు చదవాలి. 3 ఏళ్ళు చదవాలా? అలాగే మనలో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నీ తొలగిపోతున్న కొద్దీ మనకి ఆ దివ్యమైన ఆనందం అనుభవం అని వస్తుంది. కానీ మనకి ఒక స్త్రీని చూడగానే మనం అనుభవించాలి భోగించాలనే కోరిక ఎప్పుడు ఉంటే, లేదా ఏదో ఒక వస్తువుని చూడగానే తినేయాలని, మాంసం చూడగానే అంటే మాంసం తినాలను, ఇవన్నీ కోరికలన్నీ నిరంతరం మన హృదయంలో ఉన్నప్పుడు ఆ ఆధ్యాత్మిక ఆనందం అనేది అనుభవంలోకి రాదు. ఎప్పుడైతే ఈ దుర్గుణాలు అనర్థాలు అంటే మద్యం సేవించడం, అబద్ధం ఆడడం ఇవన్నీ వదిలేస్తూ ఉంటామో అప్పుడు మనం శుద్ధి పొందుతూ ఉంటాం. భూమి అంతమవుపోవడం, క్యాలెండర్ లేకపోవడం ఇవన్నీ కూడా కేవలం కొన్ని వ్యాపార ఎత్తులు మాత్రమే. వాళ్ళ యొక్క పుస్తకాలని అందరూ కొనాలను, వాళ్ళు చెప్పేవి అందరూ వినాలను, వాళ్ళు ఫేమస్ అవ్వాలను చేసేవి. కానీ శాస్త్రంలో కలియుగం 432,000 సంవత్సరాలు ఉంది కలియుగం. ఈ మధ్య మధ్యలో అనేక అనర్థాలు, అనేక మంది మరణించడం, పెద్ద పెద్ద విపరీతాలు జరగడం జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి సునామీ, అందుకు ముందల భూకంపం, కోనసీమలో భారీ వర్షాల వల్ల ఎంతోమంది మరణించడం, ఇవన్నీ కూడా విపరీతాలు అన్నమాట. అవి జరుగుతూ ఉంటాయి. కానీ పూర్తిగా ప్రళయం వచ్చి భూమి కొట్టుకుపోవడం అనేది లేదు ఇంకా. అది అసలు భూమి కొట్టుకుపోవడం అనేది ఇప్పుడు అసలు లేదు, కలియుగం అంతమైనా కూడా. తర్వాత సత్యయుగం మొదలవబోతుంది. అది ఎప్పుడు? 432,000 సంవత్సరాలు. ఇప్పుడు 5,000 అయింది ఆ 432. అంటే ఇంకా కలియుగం ఎంతకాలం ఉంది? ఎంత? 425,000 ఉంది. 427,000 సంవత్సరాలు. అంశ తిరగడం అంటే ఎవరు తిరుగుతారు కలియుగంలో? కలియుగం తిరగడం ఏంటి? కలియుగంలో కూడా మళ్ళీ 4 యుగాలు ఉంటాయి అంటారా? వాటి ప్రభావం ఉంటాయి అంటారు. లేదు, అలాంటివి ఏమి ఉండవు. కలియుగం అంటేనే కలియుగం. దాంట్లో మళ్ళీ సత్యయుగం ఏముంది? అది చివరిలో వస్తుంది. అది కలియుగం అంతంలో సత్యయుగం స్టార్ట్ అవుతుంది కదా, దాన్నే సంధ్య అంటారు. అలా ఉండదు, అలా ఏమి ఉండదు, కొంచెం కూడా ఉండదు. దీన్ని స్వర్ణయుగం అంటారు. కలియుగంలో ఇది జరిగేది ప్రత్యేకంగా. ఈ అవును, అయితే ఏంటి తర్వాత? అవును, అయితే ఇప్పుడు సత్యయుగం ప్రభావం లేదు. ఇది చైతన్య మహాప్రభు యొక్క ప్రభావం. ఏమిటి? చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రితం వచ్చారు. 500 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే ఈ హరినామం అనేది ప్రపంచం అంతటా కూడా ప్రచారం అవుతూ ఉందో అప్పుడు ప్రపంచంలో శాంతి అనేది చేకూరుతుంది. ఇది కృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో రావడం ప్రతి కలియుగంలో ఉండదు. హరినామం ఉంటుంది కానీ చైతన్య మహాప్రభు రావడం ఉండదు. కాబట్టి ఎవరైతే హరినామం చేస్తూ ఉంటారో వాళ్ళు దీని నుంచి ఉపశమనం పొందుతారు, దీని నుంచి దూరంగా ఉండగలరు. ఒక్క నిమిషం. అయితే ఏంటంటే ఈ విధంగా ఈ కలియుగంలోనే చైతన్య మహాప్రభు వచ్చాడు. అంటే బ్రహ్మ యొక్క ఒక రోజులో చాలా కాలం ఉంటుంది, అది ఎన్నో మనువులు మారిపోతారు. ఉదాహరణ ఎంతమంది అంటే 14 మనువులు, ప్రతి మనువు 71 యుగ చక్రాలు ఉంటాడు. అంటే ఒక్కొక్క చక్రంలో 4 యుగాలు ఉంటాయి. అటువంటి 14 మనువుల్లో కృష్ణుడు చైతన్య మహాప్రభు ఒక్క మనువు సమయంలోనే వచ్చేది. అంటే కొన్ని కోట్ల యుగాల్లో, అంటే లక్షల యుగాల్లో ఒకసారి వస్తాడు. అది ఇప్పుడు చైతన్య మహాప్రభు రావడం జరిగింది. అంతేగాని గోలోక వృందావనం గురించి ఆ ప్రేమ తత్వం ఏదైతే ఉందో అది అందరికీ తెలియదు. అందువల్లనే మీకు ఎక్కువ గుళ్ళు ఎక్కడా కనపడవు కృష్ణుడి యొక్క ప్రేమకు సంబంధించినవి. కానీ నారాయణుడు, లక్ష్మీనారాయణులు, సీతారాములు అన్ని మందిరాలు అనేకమైనవి ఉంటాయి. అవి ఈ యుగంలోనే కాకుండా, ఈ సత్యయుగం కాకుండా అంతకు ముందర సత్యయుగంలో రాముడు చేసిన లీలలు కూడా ఇంకా ఇప్పటికి కూడా ఉన్నాయి. ఈ మందిరాలు కానీ ఇవన్నీ మనం వినేవన్నీ కూడా కేవలం ఈ సత్యయుగమే కాదు, పూర్వం కూడా, పూర్వం రాముడు చేసినవి, పూర్వం హిరణ్యకశిపుడు చేసినవి, ఇట్లా అనేకమైనవి ఉన్నాయి. 4 యుగాలు ఎందుకు జరుగుతుందంటే జీవుల కోరికలను బట్టి, అదే జీవుల యొక్క కోరికలను బట్టి ఇవి తిరుగుతున్నాయి. కానీ భగవంతుడు కావాలని ఏం చేయట్లేదు. జీవులు విపరీతంగా ఇంద్రియభోగం చేద్దామంటే కలియుగంలోకి రావాలి. సత్యయుగంలో అంత ఎక్కువ ఇంద్రియభోగం ఉండదు. వాళ్ళు ఎవరైతే భక్తి చేద్దాం అనుకుంటారో వాళ్ళు అప్పుడు పుడతారు, తర్వాత ఇంకొంచెం ఇంద్రియభోగం, ఇంద్రియభోగం అవరు. వీళ్ళు మారకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే విశ్వంలో పుట్టవచ్చు, లేదా కొంతకాలం ఆగి తిరిగి రాబోయే కలియుగంలో పుట్టవచ్చు, లేదా వాళ్ళు కృతయుగంలో లేదా ద్వాపర యుగంలో పుట్టవచ్చు. కొంత మారిన వాళ్ళు ఉంటే చెప్పలేము వాళ్ళు ఎక్కడ పుడతారని, వాళ్ళ యొక్క కోరికలను బట్టి, వాళ్ళ కర్మల్ని బట్టి. నరుకుతారు వాళ్ళని, నరకడం జరుగుతుంది. కలికి అవతారం వాళ్ళు ఈ తిరిగి సత్యయుగం స్థాపించడం కోసం ఎవరైతే జీవులు భక్తి చేద్దాం అనుకునే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారనమాట, వాళ్ళు సత్యయుగంలో వాళ్ళు తిరిగి పుడతారు. అందరికీ అవకాశం ఇవ్వాలి కదా, ఈ విశ్వంలో ఉన్న జీవులందరికీ అవకాశం ఇవ్వాలి. ఈ కలియుగం అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు తర్వాత కలియుగంలో పుట్టవచ్చు, లేదా అందులో కొంతమంది మంచి వాళ్ళు ఉంటే వాళ్ళు ద్వాపర యుగంలో పుడతారు, మిగిలిన వాళ్ళు తిరిగి మళ్ళీ కలియుగంలో పుడతారు. అర్థమైందా? అది దేని కిందకు వస్తుంది అనేది తెలియదు. యుగావతారం చైతన్య మహాప్రభు, అది లీలావతారం అయి ఉండొచ్చు. అది ఏదో ఏదైనా ఏమి భగవంతుడి యొక్క అవతారం, అది ఏదైతే మనకి ఇప్పుడు అదేం పెద్ద సమస్య కాదు. ఇవన్నీ పురుషావతారాల కిందకు వస్తాయి. మన్వంతర అవతారాలు, యుగావతారాలు, లీలావతారాలు, ఇంకా పురుషావతారాలు, శక్తి ఆవేశ అవతారాలు 5 అయినాయి, గుణావతారాలు 6 అంతే. ఇంకేమున్నాయి? ఇంకేవి మీరేం చెప్పినా ఈ 6లోకే వచ్చేస్తాయి. లీలావతారం, మన్వంతర అవతారం, అంటే ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క అవతారం ఉంటుంది అన్నమాట. మన్వంతరం అంటే 4 యుగాలు. ఈ 4 యుగాల్లో కల్పం, మన్వంతరం అంటే 4గా, ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క మను ఉంటాడు కదా. అప్పుడు ఒక్కొక్క మను ఉండేది ఒక మన్వంతరం. ఒక మను ఉండే దాంట్లో 71 యుగ చక్రాలు ఉంటాయి, 71 కల్పాలు ఉంటాయి. అది మన్వంతర అవతారాలు అంటే మనువులు, మనువుల యొక్క అవతారాలు. ఒక బ్రహ్మ యొక్క ఒక రోజులో 14 మంది మనువులు ఉంటారు. అయి ఉండొచ్చు, చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత లెక్క చూడాలి, ఉండొచ్చు అయి ఉండొచ్చు. అందుకే కదా ఆయన వయసు ఇంత అని చెప్తున్నాను. ఇంత అని చెప్పామంటే అది శాశ్వతం కాదని అర్థం. ఏమో తెలియదు అది. విష్ణు శాశ్వతం, నారాయణో పరో వ్యక్తాత్ శంకరాచార్యులు. సృష్టించడం అనేది లేదు, కృష్ణుడు విష్ణువు వాళ్ళకి సృష్టి అనేది ఒకప్పుడు లేకుండా ఇంకొకప్పుడు ఉండడం అనేది లేదు. అసలు ఇక్కడ సృజించడం అంటే చాలామంది ఒకప్పుడు తయారైంది అనుకుంటారు, సృష్టింపబడింది అంటే ఇప్పుడే వచ్చింది అది ఉనికిలోకి అస్తిత్వంలో. ఒక నిమిషం, ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది తెలీదు అంతే. కాబట్టి ఏమీ తెలీదు మనకేమి, ఇంక అన్ని చెప్పినవన్నీ కూడా తెలియదనే. కానీ ఇక్కడ శాస్త్రం నిజానికి ఇంకన్నీ వేస్ట్, అదన్నీ
మాట్లాడడం
అదంతా అదే నేను చెప్తుంది. ఇదంతా కూడా కేవలం తమో గుణంలో ఉన్న వాళ్ళ కోసం ఉన్నవి శివపురాణాలు, శక్తి దేవి పురాణాలు. తమో గుణంలో వాళ్ళు ఏంటి, ఎప్పుడు బలి ఇవ్వడం, వాళ్ళ కోరికలు తీర్చుకోవడం ఇదే. అంతేగాని భగవంతుడు ఎవరు, ఆత్మ ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, ధ్యానం అంటే ఏమిటి, ఇవి వాళ్ళకి అవసరం లేదు. అందుకే అవి తమసిక పురాణాలు అంటారు. రాజసిక పురాణాలు ఉన్నాయి, తర్వాత సాత్విక పురాణాలు ఉన్నాయి. సాత్విక పురాణాలు ఏంటి, విష్ణు పురాణం, పద్మ పురాణం. ఇవి సత్వగుణంలో ఉన్నవాళ్ళు శివుని కొలవరు. అలానేం లేదు, అలానేం లేదు. ఎవరైనా ఎవరైనా ఇప్పుడు తమ గుణంలో ఉన్న రాక్షసులు అలా ఉండదు. కామై స్థైస్తే హృతజ్ఞాన ప్రపద్యంతే అన్ని దేవత. ఎవరికైతే కోరికలు ఉంటాయో వాళ్ళు విష్ణువుని తప్ప అన్ని దేవతలు, అన్ని దేవతల్ని ఆరాధిస్తారు. తమో గుణంలో ఉన్నాడు శివుణ్ణి ఆరాధించవచ్చు, తమో గుణంలో ఉన్న బ్రహ్మను కూడా ఆరాధించవచ్చు. సరే మీరు తర్వాత మాట్లాడతారు, ఎక్కడ నుంచి చూపించిన తర్వాత. హరే కృష్ణ, మనకి సమయం అవుతుంది, ప్రసాదం తీసుకుందాం. ఓకే, హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై.